ஸ்ரீமகாகணாதிபதயே நமஹ, ஸ்ரீமகாசரஸ்வத்யை நமஹ, ஸ்ரீசிவாய விஷ்ணுரூபாய குரவே நமஹ, ஸ்ரீமகாகாளி மகாலட்சுமி மகாசரஸ்வதீஸ்வரூப ஜெகதம்பாயை நமஹ. விஸ்வேஷம் மாதவண்டுண்டிம் தண்டபாணிஞ்ச பைரவம் வந்தே காசீம் குஹாம் கங்காம் பவானீம் மணிகர்ணிகாம் பூமிஷ்டாபி நயத்ர பூஹு த்ரிதிவதோப்சுச்சைரதஸ்தாபிய யா பத்தா புவி முக்திதாஸ்யுரமிருதம் யஸ்யாம்ருதாயந்தவ யா நித்யம் த்ரிஜகத் பவித்ரதடினீ தீரே சுரைஃ சேவ்யதே சா காசீ திரிபுராரிரஜநகரீ பாயாத் அபாயாத் ஜகத் ஆனந்தமானந்தவனே வசந்தம் ஆனந்தகந்தம் ஹதபாபபிருந்தம் வாராணசீ நாதமநாதநாதம் ஸ்ரீவிஸ்வநாதம் சரணம் பிரபத்யே. ஓம் நம புண்டரீகாட்ச பாக்யாந்தஸ்ய உச்சதாயினே சஹஸ்ரசீர்ஷா புருஷ சஹஸ்ராட்ச சஹஸ்ரபாத் நமாமிதே பதத்வந்தம் சர்வத்வந்த்வ நிவாரகம் நிர்த்வந்த்வயாதியா விஷ்ணோ ஜிஷ்ணாதி சுரவந்தித மாதர் பவானி தவ பாதரஜோ பவானி மாதர் பவானி தவ தாசதரோ பவானி மாதர் பவானி ந பவானி யதா பவேஸ்மின் துத்பாக் பவான்யனுதினம் ந புனர்பவானி. அன்னபூர்ணே சதா பூர்ணே சங்கர பிராணவல்லபே ஞான வைராக்ய சித்தியர்த்தம் பிக்ஷாம் தேஹி ச பார்வதி தேவி சுரேஸ்வரி பகவதி கங்கே த்ரிபுவன தாரிணி தரள தரங்கே சங்கர மௌளி விஹாரிணி விமலே மம மதி ராஸ்தம் தவ சரணயுகளே. குண்டிராஜம் கணேசானம் சர்வ விக்னௌகநாசனம் தம் வந்தே விஸ்வநாதஸ்ய பிரியபுத்திரம் சிவாப்தயே தேவராஜ சேவியமான பாவனங்கிரி பங்கஜம் வியாழயஜ்ஞ சூத்ரமிந்துசேகரம் கிருபாகரம் நாரதாதி யோகி பிருந்த வந்திதம் திகம்பரம் காசிகாபுராதிநாத காலபைரவம் பஜே. ரத்னபூர்ண ரத்னபத்ராங்கயோத்பூதம் பூர்ணபத்ரசுதோத்தமம் விஸ்வேஸ்வர பிரியம் யக்ஷம் வந்தேஹம் தண்டநாயகம் ஸ்ரீ சர்வௌகநாசினீம் தேவீம் நமாமி மணிகர்ணிகாம் மோட்சதாத்ரீம் பூததமாம் ஸ்ரேயோ ரூபாம் சிவப்ரியம் சாரதா சாரதம்பூய வதனா வதனம்புஜே சர்வதா சர்வதாஸ்மாக்கம் சந்நிதி சந்நிதிங்க்ரியாத் குரவே சர்வலோகானாம் பிஷஜே பவரோகிணம் நிதயே சர்வ வித்யானாம் தட்சிணாமூர்த்தயே நம. வியாசம் வசிஷ்ட நப்தாரம் சிக்தே பௌத்ரமகல்மஷம் பராசராத்மயம் வந்தே சுகதாதம் தபோநிதிம் நாராயணம் நமஸ் நாராயண சமாரம்பம் வியாசசங்கர மத்யமம் அஸ்மதாச்சாரிய பர்யந்தம் வந்தே குரு பரம்பரம் ஸ்ருதிஸ்மிருதி புராணானாமாலயம் கருணாலயம் நமாமி பகவத்பாத சங்கரம் லோகசங்கரம் அஜ்ஞானம் ஜானவீதீர்த்தம் வித்யாதீர்த்தம் விவேகினாம் சர்வேஷாம் சுகதம் தீர்த்தம் பாரதி தீர்த்தமாஸ்ரே ஸ்ரீ ஸ்ரீ பாரதி தீர்த்த மகாஸ்வாமி ஸ்ரீச்சரணுலு ஸ்ரீ ஸ்ரீ விதுசேகர பாரதி சுவாமுலவாரு பாதபத்மமுலுக்கு சாஷ்டாங்கம் பிரணாமములు చేసి 4వ రోజు காசிகண்ட பிரவச்சனம் ప్రారంభించుకుంటూ ఉన్నాం. నూరు అధ్యాయములు కలిగిన కాశీఖండంలో ఇప్పటికి 4 అధ్యాయములు పూర్తయినాయి. నిన్న మనం ఒక విషయం అనుకున్నాం, కాశీ విశ్వనాథ కాశీ యొక్క పట్టణం ఏం ఎలా ఉంటుంది అంటే శంఖాకారంలో కలియుగంలో ఉంటుందని, అదే బ్రహ్మవేత్త పురాణంలో వివరించబడింది. త్రిశూలవజ్ఞేయం కృతే త్రిశూలవజ్ఞేయం త్రేతాయాం చక్రవత్త. కృతయుగంలోనేమో త్రిశూలంలాగా ఉంటుందిటండి, త్రిశూలం యొక్క ఆకారంలో కాశీపట్టణం ఉంటుంది. త్రేతాయుగంలో చక్రాకారంలో కాశీపట్టణం ఉంటుంది. ఈ పంచక్రోశ పరిమితి గల కాశీపట్టణం ఏ యుగంలో ఎలా ఉంటుందో వర్ణిస్తున్నాడు. ద్వాపరేతు రథాకారం, ద్వాపర యుగంలో రథము యొక్క ఆకారంలో ఉంటుంది. శంఖాకారం తు కలియుగే, కలియుగంలో శంఖాకారంగా ఉంటుంది. శంఖము యొక్క ముఖమే ముఖం శంఖస్య గంగాయాం గంగా అనేటువంటిది శంఖము యొక్క ముఖం. పృష్ఠ దేహలి సన్నిధౌ, పుష్ఠం ఉన్నదే దేహలి వినాయకుడు పడమట ఉన్నాడు, గంగ ఏమో తూర్పున ఉన్నది. వామ పార్శ్వ స్థితం తోయం రామాఖ్యం వరుణాభిధం, వరుణానది ఉన్నది, అక్కడ తీరంలో రామేశ్వరుడు కూడా ఉన్నాడు. రామాఖ్యం, రామ అనే పేరు కలిగినటువంటి ఆ వరుణానది వామపార్శ్వంలో ఉన్నది. ఈ రకంగా కాశీ విరాజిల్లుతుందని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పడం జరిగింది. తర్వాత నిన్ననే తారక మంత్రోపదేశం చేస్తాడు పరమేశ్వరుడు అక్కడ మరణించినటువంటి జీవులకన్నా. ఆ విషయంలో శ్రీనాథుడు వర్ణిస్తున్నాడు చూడండి, ఎలా తారక మంత్రోపదేశం చేస్తారు. పాలిండ్లు కదలా కదలాగా పసపుపై ఎదవీచు అచలాధిపతి కూర్మి ఆడుబిడ్డ తూత్కారము నరించి తొండంబు ముక్కున్న శీకరాసారంబు చిలుకుడుండి ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము దాచి మేను నివురు ప్రమదోత్తముడు భృంగి భయరక్షణార్థంబు ఫాలాగ్రమమున తీర్చు భసితరేఖ దక్షిణశ్రుతి మీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమనరించునప్పుడు అని శ్రీనాథ మహాకవి వర్ణించారు. ఆ మరణ సమయంలో తారక మంత్రం ఉపదేశించేటప్పుడు అమ్మవారు తన పయ్యదతో వీసుతూ ఉంటుందండి, ఆ ప్రాణిని తన యొక్క పైట కొంగుతో వీసుతూ ఉంటుంది తల్లి. డుండి గణపతి ఉన్నాడే తన తొండంతో నీళ్లు తీసుకొని వచ్చి చల్లుతూ ఉంటాడట అతని పైన తాపము తీరేటట్లుగా. స్వయంగా గంగానది వచ్చి తన యొక్క రూపం ధరించి వచ్చి తన సుకుమారమైనటువంటి చేతితో శరీరాన్ని నిమురుతూ ఉంటుందిట గంగాదేవి. శివుని యొక్క ద్వారపాలకులలో ఒకడున్నాడు ఆయన గణాధిపతి భృంగి, ఆయన భయం పోకుండా రక్షిస్తూ ఫాలాగ్రమునందే భస్మం త్రిపుండ్రములు తీర్చుతూ ఉంటాడట. అయితే శ్రీనాథుడు ఒక్క విషయం వదిలాడు, చివరిలో అసలు అలంకారం చేసేవాడు ఎవరయ్యా అంటే ముందు మనకు వస్తుంది దండపాణి. ఆయన ఏం చేస్తాడంటే ఈ మూడవ కన్ను జడలు ఇవన్నీ వచ్చేటట్లుగా ఆయన చక్కగా అలంకరిస్తాడు. అందరినీ కూడా శివుని యొక్క ఆకారంలో తీర్చిదిద్దుతారు వీళ్ళందరూ కలిసి. చివరిలో అంత్యకాలంలో నేపథ్య రచన చేసేవాడు దండపాణి అని చెప్పి ఆయన యొక్క స్తోత్రంలో మనకు వస్తూ ఉంటుంది. దండపాణ్యం ఆ రకంగా చేస్తాడు, అది మూల గ్రంథంలో ఉన్నది. ఈ అక్కడ మరణించేటువంటి జీవులు ఏముందంటే సామాన్యంగా చాలా వరకు కుడి చెవి పైన ఉండి మరణిస్తారండి. మీరు బజార్లో వెళ్తుంటారు, ఎలుక మరణించి ఉన్నది చూడండి, కుక్క మరణించి ఉన్నది చూడండి, ఏ జీవినైనా చూడండి కుడి చెవి పైకి ఉంటుంది. ఆ రకంగా కాశీలో మరణించినటువంటి జీవులు ఉంటూ ఉంటారు. అందువల్లనే ఈ కుడి చెవిలో పైకి వచ్చేటట్లుగా భూమిపైన పడతాడట. దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి అలా పడిపోయి చెవి పైకి వచ్చేటట్లు కుడి చెవి, పెద్ద నిద్దురకు మాగన్ను పెట్టువేళ ఆ ప్రాణం పోయే సమయం అన్నమాట, కన్ను మూసేసి అట్లా మా కన్నులో ఉంటాడు. ప్రాణులందరికీ కూడా తారక బ్రహ్మ విద్యని ఆ మహానుభావుడు, ఆయన జన్మలేనటువంటి వాడు అభవుడు ఆ పరమేశ్వరుడు ఉపదేశించి తద్వారా మనకు బ్రహ్మజ్ఞానాన్ని కలుగజేసి మనందరినీ కూడా అభవులను చేస్తాడు, జన్మరహితులను చేస్తూ ఉంటారు అని శ్రీనాథుడు ఆ మరణ సమయంలో జీవుని యొక్క స్థితిని గురించి వర్ణించారు. ఒకసారి రామకృష్ణ పరమహంస కాశీలో పడవలో వెళుతూ ఉన్నారు. మణికర్ణికా తీర్థం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయనకు ఆ దృశ్యం కనిపించింది. పరమేశ్వరుడు తారక మంత్రోపదేశం చేస్తున్నాడు, అమ్మవారు బయట కొంగుతో వీచుతూ ఉంది, దండపాణి ఆ అంత్యకాలంలో ఆ త్రినేత్రములు జటల చేత అలంకరిస్తూ ఉన్నాడు. ఆ దృశ్యము ఆయనకు కంటబడింది. మనలాంటి వాళ్ళకి కనపడదు, ఆయన మహానుభావుడు కదా రామకృష్ణ పరమహంస. ఆయన ఆ దృశ్యాన్ని చూసి వెంటనే సమాధిలోకి వెళ్ళిపోయినారు. అది రామకృష్ణకు కాశీకి ఉన్న సంబంధాన్ని గురించి రాసినటువంటి పుస్తకాలలో ఆ రకంగా రాయటం జరిగింది. ఆ రకంగా ఉంటూ ఉంటుంది అలాంటిది కాశీ అంటే. ఇప్పుడు పంచమోధ్యాయంలోనికి వచ్చాం. పరాశరుల వారు అంటున్నారు, విడిచిపెట్టలేక అగస్త్యుడు కాశీనగరాన్ని విడిచిపెట్టి బయలుదేరాడు. బయలుదేరుతూ భార్యతో లోపాముద్రతో అంటున్నాడు, ఓ లోపాముద్ర, మనం ఏదో ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్నాం తారక మంత్రోపదేశం కొరకు కాశీలో కూర్చొని, ఆ దేవేంద్రుడు ఏం తక్కువవాడా? రెక్కలన్నిటినీ తన వజ్రాయుధంతో నరికి బారేసేసాడు కదా, అంత సామర్థ్యం కలిగినటువంటి వాడు కదా. ఒక్క పర్వత విషయంలో శిక్షించలేకపోతాడా ఆయన? ఆయన ఉద్యానవనంలో, ఆయన ఇంట్లో కల్పవృక్షాలు ఉంటూ ఉంటాయి, అష్టసిద్ధులు ఆయనకు కరతలామలకమే. అలాంటి మహానుభావుడైనటువంటి త్రిలోకాధిపతి అయిన ఇంద్రుడు ఈ బక్కజిక్కినటువంటి ఏదో ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటే ఈ బ్రాహ్మణుని వచ్చి ప్రార్థించడం ఏంటి ఆ కార్యం చేయటానికి? ఇదంతా ఏం? అగ్నిహోత్రుడే సామాన్యుడు ఆ దిక్పాలకుల్లో. దావాగ్ని చేత పర్వతాలన్నిటినీ అతలాకుతలం చేస్తూ ఉంటాడే ఆ అగ్నిహోత్రుడు, ఆ పర్వతాన్ని యొక్క గర్వాన్ని అణచలేడా? పోని యమధర్మరాజు ఏమన్నా సామాన్యుడా? ఆ లోకాలనందరినీ శాసిస్తాడే, ఆ యమధర్మరాజుకు చేత కాదా? దండధరుడు ఏమీ చేయలేడా? ద్వాదశాదిత్యులు చేయలేరా? ద్వాదశాదిత్యులు అంటే కాశీలో ఉన్న ద్వాదశాదిత్యులు వేరు, ఇక్కడంతా కూడానే ఇంద్రుడు వామనుడు మొదలైనటువంటి వాళ్ళు, ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు, అదితికి జన్మించినటువంటి వాళ్ళు 12 మంది. ఈ ద్వాదశాదిత్యులు ఏం చేయలేకపోయినారా? అష్టవసువులు ఏమి చేయలేకపోయినారా? ఏకాదశి రుద్రులు ఏమి చేయలేకపోయినారా? అలాగేనే తుషితులను ఉన్నారు దేవతల్లో 36 మంది, వాళ్ళు ఏమి చేయలేకపోయినారా? మరుద్గణాలు ఉన్నాయి 49, వాళ్ళందరూ ఏమి చేయలేకపోయినారా? విశ్వదేవతలు ఉన్నారు, అలాగే అశ్విని దేవతలు ఉన్నారు, ఇంకా ఎందరో దేవతలు ఉన్నారు, వాళ్ళందరూ ఊరికే ఒక్క చూస్తే చాలు ఆ దృష్టిపాతం చేతనే సర్వలోకములను కూడా నశింపజేయగలిగినటువంటి శక్తి సామర్థ్యములు ఉన్నటువంటి వాళ్ళే. మరి వాళ్ళెవ్వరూ పర్వతం యొక్క వృద్ధిని నిషేధించలేరా చెప్పు. నాకు తెలిసింది ఇప్పుడు ఒక్క విషయం అర్థమైంది. ఆ జ్ఞాతం కారణం దచ్చా స్మృతం వాక్యం సుభాషితం. పెద్దలు కాశీని గురించి ఒక సుభాషితం పలుకుతూ ఉంటారు, ఇప్పుడు నాకు అది గుర్తుకొస్తూ ఉన్నది. కాశీ ముద్దిశ్చయద్గీతం మునిభిస్ తత్వదర్శిభి. తత్వదర్శకులైన మునులు కాశీని గురించి ఒక పాట పాడుతూ ఉంటారు, ఒక శ్లోకం చదువుతూ ఉంటారు. ఏమిటంటే, అవిముక్తం నమోక్తవ్యం సర్వదైవ ముముక్షుభి. మోక్షకాముకులైన వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవిముక్తాన్ని విడిచిపెట్టకూడదు. కాశీకి అవిముక్తం అని పేరండి. ఎందుకు అవిముక్తం? పరమేశ్వరుడు ఆ పట్టణాన్ని విడిచిపెట్టకుండా పార్వతీదేవితో కూడా అక్కడ ఉంటాడు కాబట్టి అది అవిముక్తం అని మామూలుగా అందరూ చెప్పేటువంటిది పురాణాలలో చెప్పబడి. మరొక అర్థం కూడా ఏంటంటే, వెళ్ళిన వాళ్ళు దాన్ని విడిచిపెట్టకూడదు, అందువల్ల కూడా అవిముక్తం. ఇంతేగాకనే విశ్వనాథుడు మందర పర్వతానికి వెళుతూ అక్కడ కాశీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ రక్షణకు ముక్తినివ్వడానికి ఒక లింగం స్థాపించాడు, అది అవిముక్తేశ్వర లింగం అని. విశ్వనాథుడికి అది దక్షిణంగా ఉంటూ ఉంటుంది. అవిముక్తేశ్వర లింగం ఉన్నది కాబట్టి కాశీలో అవిముక్త క్షేత్రం. పార్వతీ పరమేశ్వరులు కాశీని విడిచిపెట్టరు కాబట్టి అది అవిముక్త క్షేత్రం. వెళ్ళిన వాళ్ళు కాశీని విడిచిపెట్టి మళ్ళీ రాకూడదు కాబట్టి ఇది అవిముక్త క్షేత్రం. ఆ రకంగా మనం అవిముక్తాన్ని యొక్క నామ సార్థక్యాన్ని గురించి పెద్దలు చెబుతూ ఉంటారు. అసలు విడిచిపెట్టి వెళ్ళకూడదు. కానీ చింతు విఘ్నా భవిష్యంతి కాశ్యాం నివసతాం సతం. కాశీలో నివసిస్తూ ఉన్నటువంటి సజ్జనులైనటువంటి వాళ్లకు విఘ్నాలు కలుగుతూ ఉంటాయి, ఇవన్నీ పరీక్షలండి. మనం తట్టుకొని అక్కడ ఉండాలి. అక్కడికి వెళ్ళగానే బాగా జ్వరం రావచ్చు, విరోచనాలు రావచ్చు, ఇంకా ఏమైనా ఇంట్లోనే ఇక్కడ ఏమన్నా జరిగి మీరు వెంటనే రావాలని చెప్పి మనకు టెలిగ్రాములు వస్తూ ఉంటాయి, రకరకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మరి ధైర్యం ఉండాలి, వీటన్నిటిలో కూడా నిగ్రహించుకొని ఉండగలగాలి. మరి మన ఇవన్నీ పరీక్షార్థం జరుగుతూ ఉంటాయి. కాశీలో ఉండాలనుకున్నటువంటి వాళ్ళకు సామాన్యంగా తరచుగా విఘ్నాలు కలుగుతూ ఉంటవి అని పెద్దలు చెబుతూ ఉంటారు. మన విషయంలో కూడా అదే యథార్థమైంది అని చెప్పి అనుకుంటున్నాడు అగస్త్యుడు. మనకు చాలా అంతరాయం వచ్చింది, విఘ్నం కలిగింది. ఇప్పుడు నశక్యతే అన్యథా కర్తం విశ్వేశో విముఖో యత. మనం ఏం చేయలేము ఇప్పుడు, విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహం లేదు మనల్ని ఇక్కడి నుంచి పంపాలని చెప్పి అనుకున్నాడు. ఆయన ఈ పట్టణానికి రాజు కదా విశ్వనాథుడు, కాశీ పట్టణానికి రాజు కదా ఆయన. ఆయనకు యొక్క మన ఎందు ఆయనకు విముఖుడైనాడు, అందువల్ల మనం కాశీ విడిచిపెట్టక తప్పదు. విశ్వనాథుడి యొక్క అనుగ్రహం మన మీద తగ్గింది. కాశీ ఎలా ప్రాప్తిస్తుందంటే బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనం వల్ల వస్తుంది. అలా అలాంటి వాళ్ళు, మోక్షం కోరినటువంటి వాళ్ళు, ముముక్షువులు. కాశీని ముముక్షు అంటే విడిచిపెట్టడం అనమాట. విడిచిపెట్టాలనే కోరిక రాకూడదుట. ముముక్షు అంటే రెండు అర్థాలలో వాడారు ఇక్కడ. ముముక్షు అంటే మోక్షం కోరేవారని, విడిచిపెట్టడానికి కోరేవాళ్ళు అని కాశీని. ఆ రెండు అర్థాలలో ఇక్కడ రెండు పదాలు చక్కగా వాడారు వేదవ్యాసుల వారు అనమాట. అందువల్ల బ్రాహ్మణ ఆశీర్వచనం వల్ల వచ్చిన కాశీని ఏ మోక్షకామకుడు విడిచిపెట్టి వెళతాడు అసలే? ఒకవేళ వెళ్ళాడు అనుకోండి, ఇటువంటి కాశీని చేతిలో ఉన్నటువంటి కరస్థమైనటువంటి మంచి ఆ మధురమైనటువంటి పదార్థాన్ని నేలకు కొట్టివేసి అరచేతిని నాకినట్లు అవుతుంది. ఇక్కడ విడిచి ఇంకో చోటికి గనక వెళ్ళటము అని చెప్పి అంటున్నారు అగస్త్యుల వారు. అగస్త్యుల వారు బాధపడుతున్నారు, కాశీని విడిచిపెట్టాలంటే బాధపడుతున్నారు. నిజంగా ఈ జనం ఎంత మూర్ఖులు అంటున్నాడు. అహో జన బాలిశవత్తు కిమేదం కాశీం చేయు సుకృత ఈక రాశిం. ఇది పుణ్యరాశి, ఎన్నో పుణ్యముల వల్ల లభిస్తుంది. ఇక్కడ కూడా అనేక పుణ్యములు వృద్ధి పొంది చివరికి మోక్షం లభిస్తుంది. అటువంటి మోక్షనగరమైన కాశీని విడిచిపెట్టి వెళుతున్నారే ఈ వాళ్ళని యమనాలు ఎంత మూర్ఖులు ఈ ప్రజలు. శాలూక గంధ ప్రతిమజ్జనం హీ లభేత తద్వత్ సులభాకిమేష. ఆ కమలము తామర తూడు యొక్క మూలభాగం ఉందే, అది నీళ్ళలో మునిగిపోయి మళ్ళీ పైకి రాలేదు. మనం కాశీని విడిచిపెట్టి వెళ్ళామంటే మళ్ళీ మనకు కాశీ ప్రాప్తము ఉండదు అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. భవాంతరావర్జిత పుణ్యరాశి, ఎన్నో జన్మ జన్మల తపస్సు చేస్తే ఆ పుణ్యం వల్ల మనకు కాశీ లభిస్తుంది. కృచ్రేర్ మహద్భిర్ అవగమ్య కాశీం, ఎన్నో కష్టాలు పడి ఎన్నో పుణ్యాలు చేసి బ్రాహ్మణ ఆశీర్వచనం వల్ల మనం కాశీకి వచ్చి ప్రాప్యాపి కిం మూఢధియోన్యతే వై ఇయాసవో దుర్గతి ముద్యాసవ. ఈ రకంగా కాశీకి వచ్చి మూఢాత్ములు మూఢబుద్ధులు ఉన్నారే, మళ్ళీనే కాశీని వచ్చిన వాళ్ళు కూడా కాశీని విడిచిపెడుతూ దుర్గతికి పోతూ ఉంటారు. సుగతిని కలిగించే కాశీకి వచ్చి ఇక్కడికి విడిచిపెట్టి మళ్ళీ మూఢబుద్ధులు దుర్గతిని పొందించే ఇతర ప్రదేశాలకు వెళుతూ ఉన్నారు. ఏమని చెప్పాలి? ఒక కాశికాపట్టణం ఎక్కడా? కాశికాపట్టణం అంటే ఎటువంటిది? విశ్వపద ప్రకాశిక, విశ్వపదమును ఇచ్చేటువంటిది, అసలు విశ్వమునకు అధిష్టానమైనటువంటిది పరబ్రహ్మ. ఇక్కడ వ్యాఖ్యానకారులు అండి, ఈ పదాలన్నిటికీ రెండు మూడు అర్థాలు రాశారు ఈ శ్లోకాలకు. అవన్నీ వివరించాలంటే 40 రోజుల్లో కాదు. అందువల్ల ఉన్నదే కాశిక విశ్వపద ప్రకాశిక అంటే మొత్తం మీద అన్ని అర్థాలలో పరబ్రహ్మ అని అర్థం చెప్పారు విశ్వపదాన్ని. బ్రహ్మపదమును ప్రకాశింపజేసేది అని మనల్ని ఆ పరబ్రహ్మ సోహం బ్రహ్మ అనేటువంటి స్థితికి తీసుకొని వెళ్ళేటువంటిది కాశీ. కార్యమన్యత్ పరితోతి దుఃఖం, మరి ఇక్కడి నుంచి వదిలిపెట్టి వేరే పనులకు మనం వెళ్ళామంటే అది ఎంత దుఃఖప్రాయమైనటువంటిది. తత్పండితోన్యత్ర కుతఃప్రయాతి, పండితుడైనటువంటి వాడు, అన్నీ చదువుకున్నటువంటి వాడు, కాశీ మహిమను తెలిసినటువంటి వాళ్ళు కూడా కాశీకి వచ్చి మళ్ళీ తిరిగి విడిచి వెళుతున్నాడంటే ఎలా ఉంటుందా అంటే, కూష్మాండ ఫలం అజాస్యే, మేక యొక్క నోట్లో కూష్మాండ ఫలాన్ని పెట్టినట్లుగా ఉంటుంది. అది జరిగేది కాదు, పెట్టేది కాదు కాశీని విడిచిపెట్టి వెళ్ళటం అంటేను అంటున్నాడు. కాశీం దానివల్ల మనకు సద్గతులు రావు అంటున్నాడు. కాశీం ప్రకాశీకృత పుణ్యరాశిం, కాశీ అంటే అన్నిటినీ ప్రకాశం చేస్తుంది, పుణ్యరాశిని ప్రకాశింపజేస్తుంది, ధర్మార్థ కామ మోక్షములను ప్రకాశింపజేస్తుంది, విశ్వపదమును అంటే పరబ్రహ్మ పదాన్ని మనల్ని పొందింపజేస్తుంది, ప్రకాశింపజేస్తుంది. అది అందువల్ల ఆ పదానికి కాశీ కాశీ అనే అర్థం వచ్చిందనమాట. శీఘ్రనాశీ విసృజేత్ నర, ఈ మానవుడు ఎక్కువ కాలం ఉండేవాడు కాదు కదా, తొందరగా నశించేటువంటి వాడు. 100 ఏళ్ళు బ్రతికేవాళ్ళు ఎవరున్నారు? చాలా తక్కువ. ఈ శీఘ్రనాశి అయినటువంటి ఈ మానవుడు ఉన్నాడే, పుణ్యరాశిని ప్రకాశింపజేసేటువంటి కాశీకి విడిచిపెట్టి వెళుతున్నాడే, ఏమని చెప్పాలి? ఇంకా నాకు అర్థమైంది ఏంటి అంటే, పుణ్యం క్షీణమైంది, అందువల్ల పుణ్యక్షీణమైనందువల్లనే కాశీకి వచ్చిన వాళ్ళు మళ్ళీ కాశీని విడిచిపెట్టి వెళుతూ ఉంటారని నాకు అర్థమవుతున్నది, నా మనస్సు ఆ రకంగా చెబుతున్నది అంటే మన నాకు కూడా పుణ్యం క్షీణించింది. అందువల్లనే నేను సుకృతైక రాశి అయినటువంటిది, సర్వప్రకాశిక అయినటువంటిది, మోక్ష ప్రకాశిక అయినటువంటి దివ్య ముక్తి కాశీని విడిచిపెట్టి నేను వెళుతూ ఉన్నాను. నరో నరోగి యదిహా విహాయ సహాయభూతం సకలస్య జంతో, సమస్త ప్రాణికోటికి కూడా సహాయంగా ఉంటుంది. అలాంటిది మరి దీన్ని విడిచిపెట్టకుండా ఎవడైతే ఉంటాడో, ఇలాంటి కాశీనగరాన్ని క్రిమికీటకాల దగ్గర నుంచి ఆస్తంభ బ్రహ్మ పర్యంతం అందరికీ సహాయకారిగా ఉంటుంది, మోక్షమును ప్రకాశింపజేసి తరింపజేసి. అలాంటి కాశీని విడిచిపెట్టి వెళ్లకుండా ఎవడైతే ఉంటాడో, కాశీ మనాశీ సుకృతైక రాశిం, ఏ కోరికలు లేకుండా లేనటువంటిది, తర్వాతనే పుణ్యరాశి అయినటువంటి ఈ కాశీని విడిచిపెట్టకుండా ఎవడైతే ఉంటాడో వాడు నరోగి, వాడికి ఈ సంసార రోగం ఉండదు. ఈ సంసారం అనే రోగము నుండి వాడు బయటపడతాడు. విడిచిపెట్టి వెళ్ళాడా ఈ సంసార రోగంతో వాడు బాధితుడు కాక తప్పదు అని చెప్పి అనుకుంటున్నాడు. మిత్రస్త పాపం త్రిదశైర్దురాపం గంగాం సదాపం భవపాశాపం, పాపములన్నిటినీ ధ్వంసం చేసేటువంటిది ఈ కాశీ. బ్రహ్మాది దేవతలకు కూడా పొందశక్యం కానటువంటిది, సాక్షాత్తు పరబ్రహ్మస్వరూ సత్తు ఆపాం సద్రూపమైనటువంటి జలము అంటే పరబ్రహ్మస్వరూపమైనటువంటి గంగ కలిగినటువంటిది. భవపాశ శాపం సంసార పాశములను ఛేదించేటువంటిది. శివా విముక్తం, శివ అంటే శివశ్చ శివాచ శివవు అని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వస్తారు. పార్వతీ పరమేశ్వరుల చేత విడిచిపెట్టకుండా ఉండేటువంటిది అమృత ఏక సుక్తిం, మోక్షమునకు మూల ఆధారమైనటువంటి జనని అయినటువంటిది, ముత్యములకు ముత్యపు చిప్ప ఆధారం అన్నమాట అటువంటిది, మోక్ష జనని అయినటువంటిది. ముక్తా విముక్తం న పరిత్యజంతి, మోక్షకాముకులు ఎవ్వరు కూడా ఇటువంటి కాశీని విడిచిపెట్టి వెళ్ళరు అని చెప్పి అగస్త్యుడు బాధపడుతున్నాడండి. నిన్న మొన్నటి రోజుల్లోనే బ్రహ్మగారు కాశీ యొక్క విశిష్టాన్ని చెప్పారు, దేవతలందరూ కాశీ యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పారు. మరి అగస్త్య మహర్షి సామాన్యుడా, మహానుభావుడు, ఆయన చూడండి ఏ రకంగా బాధపడుతున్నారు. హం హో హా హా హాహాకారాలు చేస్తూ ఏమి చెప్పాలి, కిమ్మహో నిచిత ప్రలబ్ధా బమీయ సాయాస భరేణ కాశీం. ఇది ఓ మనుషులతో అంటున్నాడండి, ఓ మనుషులారా, నేను చెప్పే విషయం చాలా నిశ్చయంగా చెబుతున్నాను. ఎంతో పుణ్యం చేస్తే కానీ కాశీ పుణ్యం చేయాలి, ఎంతో ప్రయత్నం చేస్తే కానీ కాశీకి రారు. అటువంటి కాశీని పొంది కూడా మీరు నిజంగా ఇది విడిచిపెట్టి వెళ్ళాలి అనుకుంటున్నారంటే మీరు పాపపుణ్యము చేత పరిపూర్ణులై మోసపోతూ ఉన్నారయ్యా. మీ పాపం పండుట వల్లనే, పుణ్యం క్షీణించడం వల్లనే కాశీని విడిచిపెట్టి వెళుతున్నారయ్యా. లేకపోతే మీరంతా కాశీని విడిచిపెట్టి వెళ్తారా, ఓ ప్రజల్లారా, ఓ ప్రాణకోటి అని చెప్పి సంబోధించి మనందరికీ చెబుతున్నాడండి. ఇది ఎలా లభిస్తుంది అంటే ప్రభూత పుణ్య ద్రవిణైక పణ్యం, పుణ్యము డబ్బులతో కాదు, పుణ్యం అనే ధనంతో కొనుక్కోవాలట పణంగా పెట్టి. అలాంటి కాశీని విడిచిపెట్టి మరి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఏమనాలి మిమ్మల్ని మన, అహో జనానం జడతా విహాయ కాశీం యదన్యత్ర నయంతి చేత. ఈ ఎంత మందబుద్ధులండి ప్రజలందరూ కూడా, ఎంత జడత్వం అండి. కాశీని విడిచిపెట్టి ఎక్కడికో వెళుతుందా మీ మనస్సు? పరిస్ఫురద్ గంగ జలాభిరామం, దివ్యమైన ప్రకాశిస్తూ ఉండేటువంటి గంగా జలంతో చక్కగా మనోహరంగా ఉంటున్నది కామారి, ఆ మన్మధుని యొక్క త్రిశూలధృతాం త్రిశూలాగ్రధృతాం, త్రిశూలాగ్రం పైన ఉంటూ ఉంటుంది. లయేపి అంటే లయమునందు కూడా, అంటే లయమైనప్పుడే త్రిశూలమందు ఉంటుంది అంటే ఇక్కడ అపిశబ్దేనా, లయము కాకుండా మామూలుగా స్థితిలో కూడా త్రిశూలాగ్రమునందే ఉంటుందని వ్యాఖ్యాతలు ఇక్కడ అర్థం చెప్పారు. అపిశబ్దాన్ని బట్టి లయమునందు కూడా త్రిశూలాగ్రంలో ఉంటుందంటే లయము కానప్పుడు కూడా త్రిశూలాగ్రంలో ఉంటుంది అని అర్థం చెప్పారు అక్కడ మహానుభావులైన పండి వ్యాఖ్యాతలు. ఇటువంటి కాశీని విడిచిపెట్టి వెళ్ళడం జడత్వం కాక ఏముంది. రేరే భవే శోకజలైక పూర్ణే పాపేస్మ లోకా పతిత పతితాబ్ధి మధ్యే, ఓ మనుష్యులారా, మోక్షానికి శత్రువులైనటువంటి పాపములన్నిటినీ కూడా దూరం చేసేటువంటి ఈ కాశీ అనేటువంటి నౌకను విడిచిపెట్టి, సంసార సాగరమును దాటించే నౌకను విడిచిపెట్టి దుఃఖరూపమైనటువంటి జలంతో నిండినటువంటి పాపమయమైనటువంటి ఈ సంసారంలో ఎందుకు కొట్టుమిట్టాడతారయ్యా? పుడుతూ తస్తూ మళ్ళీ గర్భంలో జననం, చాప పుట్టడం, మళ్ళీ గర్భంలో చావటం, మళ్ళీ గర్భం, ఎందుకు ఇట్లా చక్రంలాగా తిరుగుతూ ఉంటారయ్యా మీరంతాను అంటున్నాడు. నసత్పథే నాపి నయోగ యుక్త్యా, సదాచారం వల్ల కాశీ ప్రాప్తి రాదు, యోగాభ్యాసం చేత రాదు, దానైర్న దానము చేత రాదు, తపోభూ తపస్సు చే ఉగ్ర తపస్సుల చేత కాశీ ప్రాప్తి కలగదు. కాశీ ద్వియాసీభిరహో సులభ్య కిం వా ప్రసాద ప్రసాదేన చ విశ్వభర్తు, బ్రాహ్మణ ఆశీర్వచనం వల్ల కాశీ కలుగుతుంది, లేదా విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే కాశీ కలుగుతుంది. కాశీ అంత సులభంగా కాశీ ప్రాప్తి కలగదు. కాశీలో ధర్మం ఉన్నది, అలాగే అర్థం ఉన్నది, కోరికలు ఉన్నాయి. అత్యత్ర సర్వం సచ మోక్ష ఏక, ఇవన్నీ మిగిలిన చోట్ల కూడా ఉన్నాయి, ధర్మము అర్థము కామము మిగిలిన క్షేత్రాల్లో ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం ఒక్క మోక్షము కాశీలోనే ఉంది, కానీ ఇంకెక్కడా లేకపోదు అన్నాడు. కాశ్యం నచాన్యత్ర తథా యథాత్ర, కాశీలో ఉన్నట్లుగా మోక్షం లేదు. అంటే హరిద్వారం మొదలైన వాటిల్లో మోక్షం ఉన్నది శ్రీశైలాదుల్లో, కానీ సాయుధ్య ముక్తి లేదు, సాలోక్య సారూప్య సామూప్య ముక్తులే ఉన్నాయి. మళ్ళీ వాళ్ళకు జననం అనేటువంటిది, జన్మ అనేటువంటిది ఉంటుంది. ఇటువంటి ముక్తి ఉన్నది, ఒకే జన్మలో జన్మరాహిత్యము, మళ్ళీ తిరిగి జన్మలేనటువంటి ఆ ఈ సాయుధ్య ముక్తి కాశీలో తప్ప ఇంకా ఎక్కడా లేదు గాక లేదు అని చెప్పి రహస్య మహర్షి అంటున్నాడు. క్షేత్రం పవిత్రై యథా విముక్తం నాణ్యత్ తదా యత్శ్రుతి, అవిముక్తంతో సమానమైన పవిత్ర క్షేత్రము ఎక్కడా లేదని శృతులన్నీ కూడానే గూర్నిల్లుతూ ఉన్నాయి, ఘోషిస్తూ ఉన్నాయి. నధర్మశాస్త్రై నచతై పురాణై, పురాణములు చెబుతూ ఉన్నాయి, శాస్త్రములు చెబుతూ ఉన్నాయి. కాబట్టి తస్మాత్ శరణ్యం హి సదా విముక్తం, కాబట్టి మనం ఎల్లప్పుడూ అవిముక్తమే శరణు పొంది అక్కడే ఉండాలి తప్ప కాశీని విడిచి వెళ్ళకూడదు. సహోవాచేతి జాబాలి మహర్షి చాలా మహానుభావుడు, జగత్ ప్రసిద్ధి పొందినటువంటి వాడు. ఆయన చెప్పాడు, ఆరుణి అనేటువంటి అతనితో చెబుతున్నాడు, కాశీ బాహ్యంగా కాక మన శరీరంలోనే కాశీ ఉందని ఆయన ఆ రకంగా చెబుతూ ఉన్నారు. అస్సీనది అనేది ఇడానాడి అని, తర్వాత వరుణానది ఏమో పింగళానాడి అని. ఈ అస్సీనదికి, అస్సీనది దక్షిణంలో ఉంది, వరుణానది ఉత్తరంలో ఉంది, ఈ మధ్యలో ఉన్నటువంటి కాశీ ఉన్నదే ఇది సుషుమ్నానాడి. ఈ సుషుమ్నానాడి ద్వారానేగా యోగులందరూ కూడా ఇదే పైకి పంపించి ఆ కుండలిని వాళ్ళంతా తరిస్తూ ఉంటారు. అందువల్లనే ఆ రకంగా జాబాలి మహర్షి ఆ రకంగా వర్ణించాడయ్యా, సుషుమ్నానాడితో సమానంగా వర్ణించాడు కాశీని. తదత్రో ఉత్క్రమణే సర్వజంతూనాం హి శ్రుతౌ హర తారకం బ్రహ్మ వ్యాచిష్టే తేన బ్రహ్మ భవంతి, ఇది జాబాలి మహర్షి చెప్పిన మాటలు అగస్త్యుడు తలుచుకుంటూ ఉన్నాడు. సర్వప్రాణులకు కూడా ప్రాణం పోయే సమయంలో కుడి చెవి ఎందు పరమేశ్వరుడు తారక బ్రహ్మముని ఇక్కడ చెబుతూ ఉంటాడు. దాని చేతను వాళ్ళు బ్రహ్మభావాన్ని పొందుతారు, అంటే పరబ్రహ్మస్వరూపాన్ని పొందుతారు, బ్రహ్మైక్యాన్ని పొందుతారు అని చెబుతూ ఉంటారయ్యా వేదవేత్తలు జాబాలిని గురించి ఈ రకంగా చెప్పాడని. భగవాన్ అంతకాలేత్ర తారకస్య ఉపదేశత, భగవానుడు అంతకాలంలో తారక మంత్రం ఉపదేశించి అవిముక్తంలో ఉండేటువంటి, అవిముక్తం అంటే వారణాసి కాశీ, ప్రాణులందరినీ కూడా మోచయేత్తు నా అత్ర సంశయ, ఈ విషయంలో ఏమాత్రం సంశయం లేదు. ఇదే విషయాన్ని మరొక పురాణంలో ఉన్నది, అథర్వణ శృతిలో ఉన్నది, అథర్వణ శృతిలో ఉన్నది. శ్రీరామచంద్రుడు విశ్వేశ్వరుడితో అంటున్న మాటలు, క్షేత్రేత్ర తవ దేవేశ యత్ర కుత్రాపి వా మృతా కృము కీటాదయోప్యాసు ముక్తాస్సంతు నచాన్యథ, ఈ క్షేత్రంలో ఎక్కడైనా సరే పంచక్రోశ పరిమితి గల ఈ క్షేత్రంలో కృములు కీటకములు మొదలైనవన్నీ కూడానే ఇక్కడ ముక్తిని పొందుతాయి, మరొక విధంగా జరగదు. అవిముక్తే తవ క్షేత్రే సర్వేషాం ముక్తి సిద్ధయే అహం సన్నిహితస్తాత్ర పాషాణ ప్రతిమ ఈ అవిముక్తంలో మరణించినటువంటి వాళ్ళందరికీ కూడా ముక్తిని ఇవ్వడం కొరకు ఈ పాషాణ రూపముల యందు పాషాణమయమైనటువంటి ఈ విగ్రహాలలో నేను ఉన్నానయ్యా అని శ్రీరామచంద్రుడు చెబుతున్నాడు. ఆయన అక్కడ ఉండి నేను ముక్తినిస్తాను అని చెప్పి చెబుతున్నాడు శ్రీరామచంద్రుడు. క్షేత్రేస్మిన్ యోర్చయేద్ భక్త్యా మంత్రేణానే నమంసిసా శివ బ్రహ్మహత్యాది పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఈ క్షేత్రంలో ఎవరైతే నన్ను నా మంత్రంతో అంటే రామశ్రీ మంత్రంతో నన్ను పూజిస్తారో వాళ్ళని బ్రహ్మహత్యాది పాపముల నుండి కూడా నేను విముక్తుణ్ణి చేస్తాను. ఈ విషయంలో దుఃఖించవలసిన విచారించవలసిన పని లేదు అన్నారు. తత్తో వా బ్రహ్మణో వాపి ఏ లభంతే షడక్షరం జీవంతో మంత్రసిద్ధాస్యు ముక్తామం ప్రాప్నువంతితే. నీవు అంటే శ్రీరామచంద్రుడు విశ్వేశ్వరుడితో అంటున్నాడు, నువ్వు నా షడక్షరి మంత్రాన్ని ఉపదేశించినా సరే, బ్రహ్మ ఉపదేశించినా సరే, ఈ కాశీక్షేత్రంలో వాళ్ళందరూ కూడా ముక్తిని పొందుతారు అని. అంటే ఇక్కడ శ్రీరామచంద్రుడు, ఇటు బ్రహ్మ, తర్వాత శివుడు, అందరూ కూడా ఇక్కడ తారక మంత్రాన్ని ఉపదేశిస్తారనే విషయం ఈ శ్లోకంలో అర్థమవుతుంది. వారందరూ కూడా ఒకే పరబ్రహ్మ యొక్క ఇదే ప్రతిబింబ, ఇదే కదా, వేరు కాదు కదా మనకి. ముమూర్షో దక్షిణే కర్ణే యస్య కస్యాపి వా స్వయం ఉపదీక్షసి మాం మన్మంత్రం సముక్తో భవితా శివ. ఓ శివ, మరణించేవాడికి ఆ దక్షిణ కర్ణంలో నా మంత్రాన్ని నువ్వు ఉపదేశిస్తావు, వాడు ముక్తుడవుతాడు. అంటే రామషష్ఠీ మంత్రాన్ని ఉపదేశించడం వల్ల ముక్తిడు అవుతాడని శ్రీరామచంద్రుడు విశ్వేశ్వరుడితో అధర్మణ శృతిలో కూడా ఈ రకంగా చెప్పి ఉన్నారు. కాబట్టి అనేక శృతులు పురాణాలలో చెబుతుంటే కథ సాగదు. అనేక పుస్తకాలలో త్రిస్థలీ సేతు అనే చోట అనేక పురాణాలలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఆ ఉదాహరణలు, శ్లోకాలు, మంత్రాలన్నీ ఇచ్చారు. నా విముక్త సమం క్షేత్రం, నా విముక్త సమాగతి, నా విముక్త సమం లింగం, సత్యం 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 పునః పునః. అంటే అవిముక్తంతో సమానమైన క్షేత్రం లేదు, అవిముక్తంతో సమానమైన గతి లేదు. గతి లేని వాళ్ళందరికీ గతే. ముందు ముందు ఓ 10 శ్లోకాలు వరుసగా వస్తాయి, ఎవరెవరికి గతో కాసి. నా విముక్త సమం లింగం, అవిముక్తంతో సమానమైన లింగము లేదు. సత్యం సత్యం పునః పునః, ఇది ముమ్మాటికి సత్యం, మళ్ళీ మళ్ళీ సత్యం. అవిముక్తం పరిత్యజ్య యోన్యత్ర కురితే రతిం ముక్తిం కరతలాత్ ముక్త్వా శూన్యాం సిద్ధిం గో గవేషయేత్. అవిముక్తాన్ని విడిచిపెట్టి ఇంకెక్కడికైనా, ఇంకో క్షేత్రాన్ని, ఇంకా ఆ యాత్ర చేయలేదు, ఈ యాత్ర చేయలేదు, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని ఎవడైనా అనుకుంటున్నాడు అనంటే, చేతికి అందినటువంటి ముక్తిని విడిచిపెట్టి ఇంకెక్కడో సిద్ధి కొరకు వెతుకుతున్నవాడు మూర్ఖుడవుతాడయ్యా వాడు. ఇత్తం సునిశ్చిత్య మునిర్మహాత్మా క్షేత్ర ప్రభావం శృతి పురాణ. ఈ రకంగా అగస్త్య మహర్షి కాశీని విడిచిపెట్టి వెళుతూ వెళుతూ బాధతో ఆ క్షేత్ర ప్రభావాన్ని శృతి ప్రమాణంగా, పురాణ ప్రమాణంగా ఆలోచించినటువంటి వాడై, నిశ్చయించుకున్నవాడై, శ్రీ విశ్వనాథేన సమం నలింగం పురీన కాశీ సదృశీ త్రికోట్యాం. విశ్వనాథునితో సమానమైన లింగము లేదు, మూడు లోకములయందు కాశీతో సదృశ్యమైనటువంటి పుణ్యక్షేత్రం లేదు. శ్రీకాలరాజ్యాంచ తతఃప్రణమ్య అని చెప్పి కాలభైరవుడి దగ్గరికి వెళ్ళాడండి. ఆయనకు నమస్కారం చేశాడు, చెప్పుకుంటున్నాడు ఈ మునివర్యుడు. ఆ పృచ్ఛనాయ స్వామి, కాలభైరవా, నిన్ను చివరికి నీ అనుజ్ఞ తీసుకొని వెళుదామని వచ్చానయ్యా నేను. శ్రీ కాశీపురి ఆస్తు యత ప్రభుత్వం. ఈ కాశీ పట్టణానికి నువ్వే కదయ్యా ప్రభువి, నీ ఆజ్ఞ తీసుకుని వెళదామని వచ్చానయ్యా. ఇంతకాలం నిన్ను సేవిస్తున్నాను, నన్ను ఎందుకు నువ్వు కాశీని విడిచి వెళ్ళి పంపిస్తున్నావయ్యా? హా కాలరాజా, హా కాలరాజా, ప్రతిభూత మత్ర ప్రత్యష్టం ప్రత్యవనీ సుతార్కం. నేను ప్రతి అష్టమి రోజు నిన్ను పూజించలేదా? ప్రతి చతుర్దశినోడు నిన్ను దర్శించలేదా? తర్వాత ప్రతి అవనీ సుతార్కం, ప్రతి మంగళవారం నాడు నిన్ను సేవించలేదా? ప్రతి ఆదివారం నాడు సేవించలేదా? కాలభైరవుణ్ణి ఆదివారము, మంగళవారము, అష్టమి, చతుర్దశి రోజుల్లో సేవించాలి. ఈ విషయం ఇక్కడ స్పష్టంగా ఉంది. ఆదివారము అది చతుర్దశి, ఆదివారం అష్టమి వస్తే చాలా గొప్ప విషయం. కాలభైరవుడు పుట్టినరోజు కూడా అష్టమి నాడే పుట్టాడు. నేను నిన్ను పూజించలేదా? మూలములతోటి, పండ్లతోటి, పుష్పాలతోటి మయ్యనాగసి అపరాధ దృక్ష్యా. నేను ఏం చేశానయ్యా అపరాధం? ఎందుకు నన్ను కాశీని విడిచిపెట్టి పంపుతున్నావు ప్రభు? హా కాలభైరవ, భవాన్ అభితో భయార్థన్ మా భయిష్టచేతి భణనై స్వకరం ప్రసార్య మూర్తిం విధాయ వికటం కటు పాపభోక్త్రిం వారాణసీ స్థిత జనన్ పరిపాతి కిన్నా. ఓ కాలభైరవుడా, హా హా, ఉత్కృష్టమైనటువంటి పాపములన్నిటినీ కూడా ఎంతో గొప్ప గొప్ప పాపాలు చేస్తారు వాళ్ళందరూ నీ దగ్గరికి వచ్చేటప్పటికీ నీ యొక్క భయంకరమైనటువంటి మూర్తిని నువ్వు ధరించినటువంటి వాడవై వాళ్ళందరికీ చెబుతావు, మా భయిస్తా అని, మీరేమీ భయపడబాకండి అని చెప్పి వాళ్ళ పాపములన్నిటిని నువ్వు భక్షిస్తావు కదయ్యా, వాళ్ళందరినీ కూడా మోక్షం పొందడానికి అర్హుల్ని చేస్తాడు కదా. అందుకే కాలభైరవుడికి పాపభక్షకుడు, కాలమర్దనుడు ఈ పేర్లన్నీ కూడా ఉన్నాయండి. అలాంటి వాడివే నువ్వు. యో యక్షరాజ రజనీకర్ర చారుమూర్తే, రెండో ఆయన ఎవరండి, దండపాణి. ఆయన అక్కడ మనకు భుక్తి కావాలన్నా ఆయనే ఉండాలి, కాశీప్రాప్తి కావాలన్నా ఆయనే ఉండాలి, మా చివరి సమయంలో అలంకరించేది ఆయనే ఉండాలి. ఆయన ఒక యక్షరాజు, విశ్వేశ్వరుని గురించి తపస్సు చేసి ఆ స్థానాన్ని పొందాడు. వాళ్ళంతా కూడా పరిపాలకులు అన్నమాట. ఆయనేమో క్షేత్రపాలకుడైతే ఆయన తర్వాత ఈయన ఉపక్షేత్రపాలకుడు. అక్కడంతా కూడా దండన పోలీస్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్ కాలభైరవుడు, మిగిలినటువంటివన్నీ కూడా దండపాణి చూస్తూ ఉంటాడు. ఆ దండపాణితో అంటున్నాడు, ఓ యక్షరాజ, హే యక్షరాజ రజనీకర్ర చారుమూర్తి, శ్రీ పూర్ణభద్ర సుతనాయక దండపాణి, త్వం వై తపోజనిత దుఃఖమవైషి సర్వం, కిమ్మం బహిర్నయసి కాశీనివాసి రక్షిన్. కాశీనివాసి రక్షిన్, మనం హాయిగా కాశీలో ఉండాలంటే ఆయన దయ ఉండాలండి, కాశీ వాసం చేయాలంటే. కాశీ నివాసులను ఓ రక్షించే ఓ దండమూర్తి, ఓ దండపాణి, ఓ చంద్ర సూర్యుని వలె సుందరమైన ఆకారం గలవాడా, పూర్ణభద్రుని యొక్క ఓ కుమారుడా, ఓ దండపాణి, నీకు తెలుసుగా తపస్సు అంటే ఎంత కష్టమో. నేను తపస్విని కదా, సాటివాళ్ళం కదా, తెలిసి కూడా ఆ కష్టం తపస్విని అయినటువంటి నన్ను కాశీని విడిచిపెట్టి వెళ్ళేటట్టుగా ఎందుకు చేస్తున్నావయ్యా, బయటికి ఎంత గెంటుతున్నావయ్యా నన్ను. త్వం అన్నదస్త్వం కిల జీవదాత, త్వం జ్ఞానదస్త్వం కిల మోక్షదోపి, త్వమంచభూషం కురుషే జనానం జటాకలాపైరురగేంద్రహారై. ఈ శ్లోకం భావన శ్రీనాథుల్లో రాల. నువ్వు అన్నమును ఇచ్చేటువంటి వాడు, దండపాణి అనుగ్రహం ఉంటేనే మనకు అక్కడ వసతి కలుగుతుంది, అన్నం లభిస్తుంది. ప్రాణమును ఇచ్చేటువంటి వాడివి, జ్ఞానమును ఇచ్చేటువంటి వాడివి, మోక్షమును ఇచ్చేటువంటి వాడివి. త్వమంచభాషం కురుషే జనానం జటాకలాపై ఉరగేంద్రహారై. మరణ సమయంలో జడలు ఏర్పాటు చేసి ఆ తర్వాత నాగ ఆహారములు అవన్నీ కూడా ఏర్పాటు చేసి నువ్వు అంత్యభూషణం చేస్తూ ఉంటాడు గోదాయా స్వామి. గణము నీ గణములు ఉన్నాయి. ఇప్పుడు చెప్పాను మొన్న డుండి గణపతి రోడ్డులో దండపాణి మందిరం ఉంటుంది, ఆ పక్కన ఆయన గణములు సంభ్రముడు విభ్రముడని ఉంటూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం కాశీనగరాన్ని తిరుగుతూ ఉంటారు, వాళ్ళందరినీ కూడా అర్హులు కాని వాళ్ళందరినీ భ్రాంతి కలుగజేస్తారు. వీళ్ళందరూ పరీక్షిస్తారండి, మనం కాశీలో ఉన్నప్పుడు వీళ్ళందరూ పరీక్షిస్తారు. వాళ్ళు నమస్కరించుకుంటూ ఉండాలి, వెళ్ళి ప్రార్థిస్తూ ఉండాలి, స్వామి మమ్మల్ని కాశీలో ఉంచమని. నువ్వు భ్రాంతిని కలిగించి దుర్మార్గులైనటువంటి వాళ్ళందరినీ ఒక్క క్షణంలో పంపుతూ ఉంటావు కదా. నేను కూడా అటువంటి వాడినా, నేను యోగ్యుణ్ణే కదా, మంచివాడినే కదా, నేనేం పాపిష్టివాడిని కాదు కదా, నన్నెందుకు పంపుతున్నావు, నువ్వు అసాధువులను పంపుతావు కదా. ఓ దండపాణి, శృణు ప్రభో డుండి వినాయకత్వం వాచం మదీయంతురటామ్యనాథవతు. ఓ డుండి వినాయక, నా మాట వినవయ్యా, నేను దిక్కులేని అనాథవాళ్ళగా ఇష్టం వచ్చినట్లు బాధపడుతున్నానయ్యా, మాట్లాడుతున్నాను. తస్థా సమస్తా కిల విఘ్నపూగా, విఘ్నములన్నీ నువ్వు చేతిలో, నీ చేతిలో ఉన్నాయి కదా, విఘ్నరాజువు నువ్వు కదా, నిన్ను నేను పూజిస్తూ ఉన్నా కదా, నాకు ఎందుకు ఈ విఘ్నములు కలిగజేసి కాశీ నుంచి నన్ను పంపుతున్నావయ్యా. కిమత్ర దుర్వృత్తవదాస్థితోహం, దుర్మార్గుడు దుష్ట చరితుడిని వలె ఎందుకు నన్ను ఈ రకంగా కాశీ నుంచి పంపిస్తున్నావయ్యా నువ్వు. శృణ్వంతమీ పంచ వినాయకాహ, పంచ వినాయకులారా వినండి. ఓ మోద ప్రమోద మొదలైనటువంటి, మోద ప్రమోద ఆమోద సుమోద దుర్మోద మొదలైనటువంటి ఓ పంచ వినాయకులారా వినండి అయ్యా వినండి. 56 గణపతులు ఉన్నారు, అందులో కొందరిని చెబుతూ ఉన్నాడు. ఓ ఆశా గజపతి, ఆశా వినాయక, గజ వినాయక, అలాగే మీరంతా వినండి, కపర్ది వినాయక, చింతామణి వినాయక, సిద్ధి వినాయక, వీళ్ళని కూడా పంచ వినాయకులు అంటారు. మీరంతా వినండి వినండి. పరా పోనీ కాశీ నుంచి పంపించాలంటే నేనేమన్నా ఇతరుల మీద కొండాలు చెప్పానా? పరాపవాదాలు ఏమన్నా చెప్పానా? పరాపవాదో నమయాకిలోక్త పరాపకారోపి మయా కృతోన. ఎవరికైనా పోనీ అపకారం చేశానా? అంటే కాశీలో ఉన్నవాళ్ళు పరాపకారం చేయకూడదు, కాశీలో ఉన్నవాళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు చెప్పుకుంటూ ఉండకూడదు అన్నమాట. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది. నేను అలాంటివేం చేయలేదే. పరస్వ బుద్ధి, ఇతరుల డబ్బు ఏమన్నా కాజేశానా? ఆ డబ్బు మీద పోని మనస్సైనా బుద్ధి అన్నా నాకున్నదే, అది లేదు. అంటే కాశీలో ఉన్నవాళ్ళకు అక్కడ ధన సంపాదన, ఇతరుల డబ్బు నాకు రావాలని కోరుకోకూడదు. పరదార బుద్ధి, పరభార్యుల మీద నాకేమన్నా బుద్ధి ఉందే? మయానాత్ర కయేష పాక, ఏమి చేశాను, ఏమి పాపం చేశాను, దేని యొక్క ఫలితం అయ్యా ఈ కాశీని విడిచిపెట్టి వెళ్తున్నా నేను? నేను గంగా త్రికాలం పరిసేవితామయా, మూడు పూటలా గంగను సేవించాను, గంగా స్నానం మూడు పూటలా చేశాను అయ్యా స్వామి నేను. శ్రీ విశ్వనాథోపి సదా విలోకిత, రోజు వెళ్ళి విశ్వనాథుణ్ణి దర్శిస్తూ ఉన్నాను. యాత్రాకృతాస్త ప్రతిపర్వ సర్వత, ప్రతి పర్వము రోజు నా కాశీలో చేయవలసిన యాత్రలు చాలా ఉన్నాయండి, అవన్నీ నేను చేస్తున్నా. ఆదివారం అంటే సూర్యభగవాను సంబంధించినటువంటి ఆదిత్యుల్ని చూడాలి, చవితి వస్తే వినాయకుల్ని చూడాలి, అష్టమి నవములు వస్తే అమ్మవార్లను చూడాలి, కాలభైరవుణ్ణి చూడాలి, మంగళవారం వస్తే కుజేశ్వరలింగాన్ని చూడాలి, బుధవారం వస్తే బుధేశ్వరలింగాన్ని చూడాలి, శనివారం వస్తే శనీశ్వరలింగాన్ని చూడాలి, ఏకాదశి వస్తే విష్ణుమూర్తికి సంబంధించిన యాత్రలు చేయాలి. ఇక్కడ యాత్రలు ఉన్నాయి. జ్యేష్ఠమాసంలో గంగా వచ్చినటువంటి భూమికి వచ్చిన రోజు దశహరా పర్వం వస్తే ఆ 10 రోజులు దశాష్టమేధ ఘాట్లో స్నానం చేయాలి. చైత్ర విశాఖ మాసాల్లో అస్థిఘాట్లో స్నానం చేయాలి. కార్తీక మాసంలో పంచనదంలో స్నానం చేయాలి. మణికర్ణికలో రోజు మధ్యాహ్నం చేయాలి. అక్కడే ప్రయాగ ఘాట్ ఉంది, అక్కడ మాఘమాసంలో అక్కడ స్నానం చేయాలి. నేను ఏమి చేయలేదనయ్యా. శ్రావణ మాసంలో ఏకాదశి కనుక శుద్ధ ఏకాదశి వస్తే ద్వారకానాథ, ద్వారకా ఉంది కాశీలో, ద్వారకానాథుడిని చూడాలి. ఏమి చూడటం లేదు, నేను ఎక్కడికి వెళ్ళటం లేదు. నేను చేయనటువంటి యాత్రలు ఏమున్నాయి కాశీలో? ద్వాదశాదిత్యుల యాత్ర చేయలేదా? అష్టభైరవుల యాత్ర చేయలేదా? నవగౌరుల యాత్ర చేయలేదా? చెప్పన్న వినాయకుల యాత్ర చేయలేదా? ఏకాదశి రుద్రుల యాత్ర చేయలేదా? ఏ యాత్రలు చేయలేదు నేను? ద్వాదశ జ్యోతిర్లింగముల యాత్ర చేయలేదా? నేను ఏ యాత్ర చేయలేదు స్వామి. పర్వపర్వంలో ఏ రోజు ఏం చెయ్యాలో, అనేక వందలాది దేవాలయాలు ఉన్నాయి, వాటి యొక్క శృంగారోత్సవాలను జరుగుతాయి, సాయంకాలం కూడా జరుగుతాయి కాశీలో. చాలా బాగా ప్రతి గుళ్ళో అంత వైభవంగా చేస్తారు. ప్రతి పర్వం రోజున కాశీలో ఏం చేయాలో నేను ఆ యాత్ర అంతా చేశానయ్యా. ఆ భాద్రపద మాసంలో కాదు అంత శ్రావణ మాసం పంచం వస్తుంది నా, అక్కడికి వచ్చేటప్పటికి అక్కడ ఒక సరస్సు ఉన్నది, అక్కడికి వెళ్ళి స్నానం చేయాలి. కర్కోటక వాప్యం ఉన్నది, కూపం ఉన్నది, అక్కడికి వెళ్ళి స్నానం చేయాలి. అక్కడ కర్కోటక ఈశ్వరుడు ఉన్నాడు, అక్కడ పతంజలి విగ్రహం ఉన్నది, ఇవన్నీ సేవించాలి. ఆ యాత్రలన్నీ మేము చేస్తూ ఉన్నాం. చైత్రమాసంలో ఉంది నవగౌరి యాత్ర వరుసగా చేయాలి, అలాగే దసరాలు ఉంటుంది వరుసగా నవదుర్గల యాత్ర చేయాలి, శ్రావణ మాసం వస్తుంది దుర్గల యాత్ర చేయాలి. అన్ని యాత్రలు చేస్తున్నాను కదయ్యా, మేము అన్నీ చేశానే. కోయం విపాకో మమ విఘ్నహేతు, ఏమి నేను చేసినటువంటి ఇన్ని విఘ్నాలు రావడాన్ని నేను చేసిన పొరపాటు ఏంటి స్వామి? మా మాతా విశాలాక్షి భవాని మంగళే జ్యేష్ఠే శ్రీ సౌభాగ్య విధాన సుందరి. ఓ మాతా విశాలాక్షి, ఓ భవానీ అన్నపూర్ణ, ఓ మంగళాగౌరి, ఓ జ్యేష్ఠేశ్వరి, ఓ సౌభాగ్య గౌరి, ఓ సౌందర్య గౌరి, ఓ విశ్వగౌరి, ఓ విధి, ఓ విశ్వభుజాగౌరి అమ్మా, ఓ చిత్రఘంటాదేవి, ఓ వికటాదేవి, ఓ దుర్గాదేవి, ఇవన్నీ కొన్ని మాత్రమే కాశీలో ఉన్న అమ్మవారి ఆలయాలు. మీ అందరికీ నమస్కారం అమ్మా తల్లి. సాక్షిణ్యేతా కిల కాశీదేవతా శృణ్వంతు నస్వ అర్థమహం వ్రజామ్యస్త. నేను నా స్వార్థం కోరి కాశీని విడిచిపెట్టి వెళ్ళటలా, నేనేదో నా ప్రయోజనం కోరి నేను కాశీని విడిచిపెట్టి వెళ్ళటలా, ఈ కాశీలో ఉన్నటువంటి ఈ దేవతలు, ఇక్కడ వృక్షలతాదులు వీళ్ళందరూ సాక్షి. ఎందుకు వెళ్తున్నాను? అభ్యర్థితో దేవగణ కరోమికిం, దేవతలందరూ ప్రాధేయపడితే నేను వెళుతూ ఉన్నాను. ఇదే పరోపకారాయన కిం విధీయతే, పరోపకారం కొరకు ఏదైనా చెయ్యాలి, పరోపకారం కంటే గొప్ప గుణం ఏముంది అంటున్నాడు. దధీచి తన అస్థులను ఇవ్వలేదా? దేవతలు అడిగితే మరి పుత్రాసుల సంహారం కొరకు మరి బలిచక్రవర్తి రాక్షసరాజు ప్రహ్లాదుని యొక్క మనుమడు వామనుడు వెళ్తే భూమండలాన్ని ఇచ్చాడా లేదా? అంతా కూడా సమస్త భూమండలాన్ని మధుకైటభులు వాళ్ళ శిరస్సునే ఇచ్చారు కదా. గరుత్మంతుడు వాహనమై కూర్చున్నాడు కదా, అడిగితే విష్ణుమూర్తికి ఆపృచ్ఛ అని చెప్పి ఆ రకంగా అడిగినప్పుడు ఇవ్వకుండా ఎలా ఉంటామయ్యా? పరోపకారం కొరకు వీళ్ళందరూ దధీచి మొదలైన వాళ్ళు మరి అనేక పాప పుణ్యకార్యాలు చేయలేదా? అందువల్ల నేను కూడా పరోపకారం కొరకు కాశీ విడిచిపెట్టి వెళ్తున్నాను. నా స్వార్థంతో అంటే స్వార్థంతో కాశీ విడిచిపెట్టి వెళ్ళకూడదు. ఇటువంటి ఏదైనా పరోపకారం ఉంటే వేరు, ఈ పుణ్యఫలం ఉన్నదే తర్వాతనైనా వాళ్ళకు మోక్షం ప్రాప్తింపజేస్తుంది. మన వాళ్ళు అట్లా కాదుగా, ఇప్పుడు మనమందరం కూడా మనలాంటి వాళ్ళందరూ స్వార్థంతో కాశీని విడిచిపెట్టి వస్తూ ఉంటాం. తృణాని వృక్షాంశ్చ, మునులందరినీ అడిగాడండి. అక్కడ ఉన్న మునులందరూ, స్వామి వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను, పిల్లల్ని అడిగాడు, వృద్ధుల్ని అడిగాడు, కాశీలో ఉన్న అందరినీ అడిగారు. ఓ తృణములారా నేను వెళ్ళొస్తాను, మరొక మీకు నమస్కారం. ఓ చెట్లలారా మీకు నమస్కారం, ఓ లతలారా మీకు నమస్కారం అని చెప్పి ఈ రకంగా అక్కడ ఉన్నటువంటి పుట్టల్ని, రాళ్ళని, చెట్లని, లతల్ని, ఓ పిల్లల్ని, పెద్దల్ని అందరికీ అడిగి వచ్చి పాపం నమస్కారం చేసి పురిం పరిక్రమ్య చందిరియో కాశీ పట్టణానికి పంచక్రోశి ఆత్మకమైనటువంటి జ్యోతిర్లింగ స్వరూప కాశీకి ప్రదక్షిణం చేశాడండి. పంచక్రోశి యాత్ర చేశాడు మహానుభావుడు. వెళుతూ వెళుతూ మళ్ళీ ఇంక వచ్చేది ఈ కల్పంలో, ఈ యుగంలో లేదు. ఇప్పుడు ఈ ద్వాపర, మళ్ళీ నెక్స్ట్ ద్వాపరానికి కానీ రాడు కాశీ. అందువల్ల అనమాట పురుషితస్య పరితోతి లక్షణ నిజవర్త్మ పరివర్తినోపి, ఈ రకంగా దుర్మార్గుడు కూడా అండి కాశీకి వచ్చి చంద్రుని, ఆ చంద్రశేఖరుడైన పరమేశ్వరుని కనుక చూస్తే అభీష్ట సిద్ధి అవుతాయి. అలాంటి కాశీని విడిచిపెట్టి ఎవరు వెళ్తారయ్యా? ఇక్కడ గడ్డి పరకలు అలాగే గుల్మములు, చెట్లు అవి చాలా ఉత్తమమైనవి అన్నాడు. ఎందుకంటే అవి పాపం చేయవు, అంతేకాదు అవి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళవు. కాశీలో ఉన్న చెట్లు, కాశీలో లతలు, కాశీలో ఉన్న రాళ్ళు, గుట్టలు అవి అక్కడే ఉంటాయి కాబట్టి మనకంటే అవి గొప్పవి అనుకుంటున్నాడు అనమాట. వయం చరా వరం హి కాశ్యాం తృణవృక్ష గుల్మాశ్చరంతి పాపం నచరంతి నాణ్యత. నువ్వు మరొక చోటికి వెళ్ళవు, అవి పాపం చేయవు. మనమేమో మనుష్యుల్లోనే ఈ సంచరించేటువంటి జంగమ ప్రాణులో మానవులం, అందులో బ్రాహ్మణులు అందరికంటే సర్వశ్రేష్ఠులం. చి, ఎందుకు ఇంత బ్రాహ్మణత్వం ఎందుకు మనకు? వారాణసిం అద్య విహాయ గచ్చత, ఇంత ఉత్తమ స్థానాన్ని పొంది కూడా వారాణసిని విడిచిపెడుతూ వెళ్తుంటే ఈ ఉత్తమ మానవత్వం ఎందుకు మనకు అని చెప్పి అనుకుంటున్నాడు. అసి అప ఉపస్పృశ్య అని అసి నది దగ్గరికి వెళ్ళాడు, దాన్ని తాకాడు, మళ్ళీ మళ్ళీ తాకాడు. ప్రసాదమాలా, కాశీలో ఉండే ఆ ప్రసాదాలు మేడలన్నీ చూసుకుంటున్నాడు. వెళ్ళొస్తున్నాను వెళ్ళొస్తున్నాను, మళ్ళీ మీ అందరికీ నమస్కారం. వాచ నేత్రే, ఓ కన్నులారా తనని అనుకుంటున్నాడు. ఇప్పుడే చూసుకోండి, జాగ్రత్తగా చూడండి ఈ కాశీనగరాన్ని. మళ్ళీ ఇక ఈ జన్మలో మీరు చూచే అదృష్టం లేదు, మీరంతా కూడా దురదృష్టవంతులైపోతున్నారు. కళ్ళలారా చూసుకోండి చూసుకోండి, కాశీం యువం, ఇక కాశీ ఎక్కడా, మీరెక్కడ, మనం ఎక్కడ, కాశీ కాశీ మనం మనమే, ఇప్పుడే చూసుకోండి జాగ్రత్తగా అంటున్నాడు. అయ్యో అంటున్నాడు, స్వయం హరసం తద్య విధాయ, నేను కాశీని, ఇలాంటి కాశీని విడిచిపెట్టి, పుణ్యరాశి అయిన విడిచిపెట్టి వెళుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి భూతగణం ఉంటుంది కాశీని రక్షిస్తూ, చుట్టూ ఉండేటువంటి నవ్వుతారు, చప్పట్లు కొట్టి కదూ, నవ్వండి చప్పట్లు కొట్టి, నవ్వండి మీరంతా, నవ్వండి నవ్వండి అంటున్నాడండి. మీరంతా నవ్వండి, ఎంత ఎంత మహర్షి అయితే మాత్రమే కాశీని విడిచిపెట్టి వెళుతున్నాడు, ఏమి మనిషి, ఏమి తపస్సు, ఏమి జ్ఞానం అని చెప్పి కరతాళధ్వనులు చేసి నవ్వండి 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 మీరంతా నవ్వుదురుగాక. యుద్ధం విలప్య బహుశ సముని అగస్త్య తత్క్రౌంచ యుగ్మ, కాశీని విడిచిపెట్టి వెళ్తుంటే ఆయనకి ఎంత బాధ కలిగిందంటే, మనకు రామాయణంలో కథ ఉంది కదండి, క్రౌంచ వాల్మీకి తమసా నది తీరానికి వెళ్ళాడు. అక్కడ ఆ సమయంలో ఒక బోయవాడు వచ్చాడు, ఓ చెట్టు పైన క్రౌంచ మిథనం ఉంది, రెండు పక్షులు ఉన్నాయి, ఆ మగ పక్షిని కొట్టాడు బాణంతో, అది కాస్త కిందపడి మరణించింది. ఆ మగపక్షి దగ్గర కూర్చొని ఆడపక్షి క్రవించి ఉందే, విలపిస్తుంది, ఎంతో విలపిస్తుంది ఎంతో విలపిస్తుంది, అట్లా విలపించి అట్టండి. ఇంకా మళ్ళీ ఆ భర్త వస్తాడా దానికి, ఈయనకు కాశీ ప్రాప్తి లేదు. ఆ రకంగా ఆయన విలపించాడు. హా కాశీ హా కాశీ పునరేహి చవి దేహి పుష్టి దృష్టి స్థిత్వా క్షణం శివ, కాసేపు ఆగిపోయినాడు ఈ మాటలు చెప్పి వెళుతూ వెళుతూ, శివశివ శివశివ అని చెప్పి అంటున్నాడు. యావహ ప్రియేతి కఠినాహి దైవో దివో, ఓ ప్రియురాల లోపాముద్ర, ఈ దేవతలు చాలా కఠిన హృదయులు అంటున్నాడు. వాళ్ళ వల్లనేగా విడిచిపెట్టి వెళ్తున్నది, ఏమని చెప్పాలి? సుకుమారుడైనటువంటి, అందరి కోరికలు తీర్చేటువంటి మన్మధుణ్ణి కాస్త ఈశ్వరుడి దగ్గర ఉపమించి దగ్ధం చేశారు కదా, ఈ దేవతలు ఎంత కఠినాత్ములు. అని చెప్పిన అనుకుంటున్నాడనమాట. మదనుని చంపింది వీళ్ళే కదా అని చెప్పి. యావద్వ్రజే చిత్రతో మూడు అడుగులు నాలుగు అడుగులు వేసేటండి. ఆ ముఖమంతా చెమటలు పోసిందండి, చెమట బిందువులన్నీ ముఖం పైన నిండిపోయినాయి. ఆ భూమిట కుంగిపోయిందిట, మహానుభావులు వచ్చినప్పుడు స్వాగతం చెప్పాలి, అందువలన కుంగిపోయిందిట, ఆ ఆయనకు ఎదురు స్వాగతం చెప్పలేకపోతున్నానే అని చెప్పి. ఒకవేళ ఆయనకు ఇంత కోపంతో వస్తున్నాడు, స్వాగతం కనుక నేను బాధతో వస్తున్నాడు, ఈ దుఃఖంతో ఎక్కడ నేను నశించిపోతాను అని చెప్పి భయపడి కుంచుకోపోయి నమస్కారం చేస్తున్నదా అన్నట్లుగా సంకోచం చెందిట. ఈ రకంగానే ఒక్క అర్ధ నిమిషంలో అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయినాడండి. ఎక్కడికి? వింధ్య పర్వతానికి ఆకాశ మార్గంలో వెళ్ళిపోయినాడు. ఈ ఘట్టంలో ఒక శ్రీనాథుడియే అంటే ఇంత గొప్పగా ఇంత వివరంగా వర్ణించగల వారు. కానీ రెండు మూడు పద్యాలు ఉన్నాయి శ్రీనాథుడు మహా ఆయనవి. నిజమే పల్కెద బాహులెత్తి, చేతులెత్తి చెబుతున్నాను, శృతి వాణీ జాహ్నవి గోపతి ధ్వజ డుండీశ గణేశ్వరుల్ గురిగా, అక్కడ విశ్వనాథుడు డుండి గణపతి వీళ్ళు సాక్షిగా చెబుతున్నాను. ఓ వారాణసీదేవి ఓ గజచర్మాంబు అంబరు కూర్మి పట్టణమా, ఓ పరమేశ్వరుని ప్రియమైన పట్టణమా, ఓ కళ్యాణి నిన్బోల అంబుజ గర్భాండంబునందులేవు నగరంబులు తీర్థరాజంబులు, నీతో సమానమైన నగరాలు బ్రహ్మాండంలో లేవుగాక లేవు, లేవు లింగంబుల విముక్త లింగమునకు సాటిసేయంగ భూర్భువ స్వస్త్రయంబున రావు తక్కటి పుణ్యతూర్థములు నీకు సాటిసేయంగ భూర్భువ స్వస్త్రయమున, ముల్లోకాలలో నీతో సాటి లేదు అన్నాడు. అని పరమ కళ్యాణి ఓ భాగీరథి గంగా వార్ధిభామిని పోయి వత్తునమ్మా, గంగకు నమస్కారం చేస్తున్నాడు. వెళ్తాను అమరేంద్రులార లోలార్క కేశవులార వనజ సంభవ పోయి వత్తునయ్యా, ఓ శ్రీ విశాలాక్షి దాక్షిణ్య పుణ్యకటాక్ష వాసవార్చిత పోయి వత్తునమ్మా, శ్రీ పూర్ణభద్ర పారిషద నాయకులార ఒటుగ భైరవ పోయి వత్తునయ్యా, తీర్థ సంవాసులార కృతార్థులార పాశుపదులార భాగ్య సంపన్నులార మందిరోద్యాన వాటికా మఠములార, మందిరాలు ఉద్యానవనములన్నిటినీ పోయి వచ్చద మీ కాశీపురంబు విడిచి, మీరుంటున్నారు కాబట్టి ఇది మీది, నేను వెళ్ళిపోతున్నా, ఇక నాకు రుణం తీరిపోయింది. కలహంసి వాళ్ళని అంటున్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ, హంసల్ని వాటిని నాతో పాటు మీరు కూడా రాకూడదు. కలహంసి రారాదే కదలి నాతో గూడి నీవేల వత్తమ్మ నెమ్మి నుండి, నేనేదో వెళుతున్నా కానీ నువ్వెందుకు వస్తావు కాశీని విడిచి. కదళికా కాంతార అరటి తోటనండి, కదళికా కాంతార కదలిరా నన్ను గూడి నీవేల వత్తమ్మ నెమ్మి నుండి, నేను వెళ్తా కానీ నువ్వెందుకు వస్తావు. శ్రీ విశాలాక్షి విచ్చేయునాతో గూడి నీవేల వత్తమ్మ నెమ్మి నుండి, హాయిగా కూర్చున్నావు నువ్వెందుకు వస్తావు, నేనేదో వెళ్తున్నా కానీ. నాతోడగూడి అంతర్గేహ, కాశీలో అంతర్గృహం అని ఉన్నది, ఆ ఓ అంతర్గేహమా నాతో గూడిరా, నీవేల వత్తమ్మ నెమ్మి నుండి రెండు ననుగూడి ఓ పరివ్రాట్టులార కాశీలో ఉండే ఓ సన్యాసులారా నాతో రండి అయ్యా, మీరంతా కూడా వత్సలత కలిగి మీరేల వత్తురయ్యా, ఇంత ఆండ్లు మీతో ఉన్నా కదా నాతో ఆ ప్రేమతో రండి తోడుగా, మీరెందుకు వస్తారయ్యా, హాయిగా కాశీలో ఉన్నారు అదృష్టం ఇది. పరమ నిర్భాగ్యుడైన నాపద్దబట్టి కటకటా సౌఖ్య జల రాశి కాశీవాసి, దౌర్భాగ్యం అందువల్ల ఈ సౌఖ్య జలరాశి అయిన ఈ కాశీ విడిచిపెట్టి మీరెందుకు వస్తారయ్యా అని చెప్పి పాపమాట వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళాడు, కింద పడ్డాడు, మూర్చబడ్డాడు, రకరకాలుగా పాపమే వెళ్తూ ఉన్నాడండి. చకంపేచ అచలస్తూర్ణం ద్రష్టుం వాగ్రస్థితం ముని తమగస్త్యం సపత్నీకం వాతాపి పలవై ఇల్వలవైరిణం, వింధ్యపర్వతం అండి, చూచింది దూరంగానే అక్కడికి వచ్చేటప్పటికి ఆయన్ని వాతాపిని ఇల్వల నుండి వినాశకుడై నశింపజేశాడు. అగస్త్యముని చూచేటప్పటికి లోపాముద్రతో కూడి ఆయన వస్తూ ఉన్నాడు, కంపించిపోయింది వింధ్యపర్వతం. అందుకే వాతాపి ఇల్వలను చంపిన వాడు ఆ విషయాలన్నీ గుర్తుకొచ్చిన అగస్త్యుడి ప్రభావం గజ 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 వణికిపోయిందండి. అది ఎంత వణికిపోయి ఎలా ఉన్నాడు ఆయన, తపస్సు మూర్తీభవించిన తపస్సు తపస్తేయం, క్రోధంతో ఉన్నాడు, బాగా కోపంతో ఉన్నాడు, కాశీ వియోగంతో ఉన్నాడు ఆయన. మూడు అగ్నులండి, తపోగ్ని, క్రోధాగ్ని, తర్వాత కాశీ విరహాగ్నితో. ఇంకా చెప్పండి ఎంత తేజస్సుతో మండిపోతూ ఉన్నాడో. త్రివిధాగ్నులతో ప్రళయానలయం అగ్నిలాగా ఉన్నాడటండి, జాజ్వల్యమానంగా వింజపర్వతం చూచింది. వెంటనే అంతవరకు ఎదిగింది, కాస్త అయిపోయింది, కిందకు పడిపోయింది. అయిపోయి గిరి కర్వతరో భూత్వ వివక్షు అవనీమి వివిచ్చు, భూమిలోకి ప్రవేశిస్తున్నదే అన్నట్లుగా తగ్గిపోయిందండి. వెంటనే తగ్గిపోయి ఆజ్ఞాప్రసాద క్రియతాం కింకరోస్మి ఇది చెప్ప, మీ ఆజ్ఞ నా అనుగ్రహం మీది, మీరు ఆజ్ఞ నాకు అనుగ్రహం, మీ యొక్క అనుగ్రహం క్రింద లెక్క ఏం చేయాలో చెప్పండి. కింకరోస్మి, ఏం చేయాలి నేను? కింకర అంటే సేవకుడు అని అర్థం, ఏం చేయాలని కింకరోమి అని కూడా అర్థం. వింజ సాధురితి, ఓ వింజ పర్వతం నువ్వు చాలా బాగా మాట్లాడావు, నువ్వు చాలా మంచివాడు. వెంటనే ఏమీ గొడవ లేకుండా తగ్గిపోయింది కదా, నువ్వు చాలా తెలివైనటువంటి వాడివి, నా విషయం నీకు బాగా తెలుసు, అందువల్లనే వెంటనే జాగ్రత్తగా ప్రవర్తించావు, నేను మళ్ళీ తిరిగి వచ్చేదాకా నువ్వు ఇట్లాగే ఉండవు అన్నాడు. నేను వెళ్ళిపోతున్నాను దక్షిణాపథానికి, తిరిగి వచ్చేదాకా ఇక్కడ. ఈ దక్షిణాపథాన్ని పునీతం చేయడానికి అగస్త్యుడు వచ్చాడండి. అసలు సంఘటన అది, అగస్త్యమ అనేకమైనటువంటి ఇక్కడ సాంప్రదాయాలు ఉద్ధరించాడు ఆయన మహానుభావుడు. ఈ దక్షిణాపథాన్ని ఆయన మందిరాలు కూడా కొన్ని ప్రతిష్ట చేసినవి ఉన్నాయి. అందువల్ల మన అదృష్టం కొద్దీ దక్షిణాపథానికి వచ్చాడనమాట. ఆయన ఈ ఆ ఉత్తర ప్రదేశం అంతా కూడా వింధ్యానికి అవతలంతా పునీతం చేశాడు. ఈ భాగాన్ని పునీతం చేయడం కొరకు ఈ దక్షిణాపథానికి, ఈ ఘటన వల్ల మనం దక్షిణాపథం పవిత్రమైంది. ఇచ్చుత్వా దక్షిణామాశాం, వెళ్ళిపోయినాడు దక్షిణపు దిక్కుకు వెళ్ళిపోయినాడండి. ఈ దక్షిణ బుద్ధి కూడా సనాథ అయిందిట ఆయన రావటం వల్ల, అంతవరకు నాథుడు లేకుండా ఉందిట ఆయన రావటం వల్ల, అందరికీ ఆయన సనాథం అయిందిట, దిక్కుగలదయిందిట, అందరికీ కూడా మార్గదర్శకుడు అయినాడనమాట ఆయన రావటం వల్ల. నిజైశ్చరణ విన్యాసైతయా సాధ్యాతపోనిధి, ఆమెతో పాటు బయలుదేరి వెళ్తున్నాడు. వెళుతూ ఉంటాడండి, గతే తస్మిన్ మునివరే, ఆయన వెళ్ళినప్పటికీ ఇంకా దీనికి కంపం తగ్గల. పశ్చేతు ఉత్కంఠమివచే గతశ్చేత్ సాధ్వభూ సాధ్వభూత్ తత అమ్మయ్యా అని చెప్పి ఉత్కంఠతో చూస్తున్నది. ఆయన వెళ్ళాడా అంటే నేను నాకు ఇవ్వడం, ఆయన మళ్ళీ జన్మ పునర్జన్మ అయినట్లే నాకు మంచి రోజే అని చూస్తూ ఉన్నది. మళ్ళీ ఏమైనా ఇటు వస్తాడేమోనని. అమ్మయ్య అజ్జజాత పునరహం, అమ్మయ్య ఇవాడ నాకు తిరిగి నేను జన్మించాను, నా చెప్తో యదగస్తిన నన్ను శపించకుండా వెళ్ళిపోయినాడు, అబ్బా నేను ఎంత ధన్యుణ్ణి అని చెప్పి అనుకున్నది అండి. వెంటనే అరుణుడు అంటే అనూరుడు, ఆయనే సూర్య సారథి, ఆయన కాస్త వెంటనే కాలజ్ఞుడు, వెంటనే గుర్రాలను నడిపేసాడు. జగత్తంతా స్వస్థత చెందింది పూర్వంలాగానే. ఇవాళ్ళు రేపో మళ్ళీ అగస్త్యుడు మహర్షి రాకపోతాడా అని పాపం ఎంతో చింతతో అలాగే ఉండిపోయిందిడా. ఇప్పటికీ కూడా మళ్ళీ అగస్త్య మహర్షి వింజపర్వతం దాటి ఉత్తర దేశానికి వెళ్ళలేదండి. ఎప్పుడైనా దుర్మార్గులైనటువంటి వాళ్ళ మనోరథాలు ఎలాగైతే తీరవో, ఈ దుర్మార్గపు చింతన ఉన్నదే, ఈ స్పర్ధ గర్వము. మేరుపర్వతం సూర్యుడు చుట్టూ తిరుగుతున్నది, నా సూర్యుడు మేరుపర్వతం చుట్టూ తిరుగుతున్నాడు, నా చుట్టూ ఎందుకు తిరగడు, ఏమిటి దాని గొప్పనేగా దీనికి వచ్చిన గర్వం. ఇలాంటి దుర్మార్గుల యొక్క కోరికలు ఎప్పుడూ నెరవేరవుట, వింజపర్వతం కోరిక కూడా నెరవేరల, ఆయన మళ్ళీ తిరిగి రాలేదు. ఎవడైనా దుర్మార్గుడు ఇతరులపైన అసూయతో వీడు కనుక వృద్ధి పొందాడంటే ఆ వృద్ధి ఎక్కువ కాలం ఉండదుట, ఉన్న వృద్ధి కూడా పోతుంది. వింజపర్వతం ఎంతో ఎత్తుది, ఇప్పుడు కాస్త నేలమట్టం అయిపోయింది. దూరే అసలు విషయం అలా ఉంచి ఉన్నదానికి ప్రాక్కు వృద్ధికే సంశయం అన్నాడు. మనోరథ నసధ్యేయు సిద్ధ నశ్చంచపిధ్రువం, దుర్మార్గులకు ఉన్నదే మనోరథాలు సిద్ధించవు, ఒకవేళ సిద్ధించినా అవి నశిస్తాయి. హిరణ్యకశిప రావణాదులంతటి వాళ్ళకే ఎన్నో సిద్ధులు పొందారు, రాక్షసులు సామాన్యులు కాదు, బ్రహ్మాదులని మరి తపస్సు చేసి చివరికి వాళ్ళందరూ నశించారా లేదా? అందువల్ల ఎవరైనా సరే దుర్మార్గుల యొక్క పరిస్థితి అలాగే ఉంటుంది. కారణం ఏమిటి, ఈ విశ్వమునకు ఎప్పుడు కూడా రక్షణ ఉంటూ ఉండేది. ఇది విశ్వేశ్వరుడు విశ్వపతి అయినటువంటి విశ్వనాథుడి చేత ఈ రక్షితమవుతూ ఉంటుంది ఈ జగత్తు అని చెప్పిన అనుకున్నాడు. అవిజ్ఞాయ అన్య సామర్థ్యం ససామర్థ్యం, తన సామర్థ్యం తెలుసుకోవాలి, ఎదుటివాడి సామర్థ్యం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా వెళ్తే ఏమవుతుంది, పరాభవం జరుగుతూ ఉంటుంది, చివరికి అపహాస్యం పాలవుతూ ఉంటాడు అని అక్కడి నుంచి ఇక బయలుదేరాడు అగస్త్యుడు. గోదావరి తీరానికి వచ్చేసాడండి. అయినా కాశీ విరహ తాపం పోలేదు. అక్కడ ఉత్తరపు వైపు నుంచి గాలులు వస్తూ ఉంటే, ఉత్తరపు వైపు కదండి కాశీ ఉన్నది, అక్కడి నుంచి గాలులు వస్తుంటేటండి ఉదీచి దిక్కు స్పృశమపి స ముని మాతరీశ్వరం. గాలి అక్కడి నుంచి వస్తుంటే ఆ గాలి ఆయన శరీరానికి తాకుతేటండి ప్రసార్య బాహువు సంశ్లిష్య ఆ గాలి నే చేతులు సాచి అట్ట దగ్గరికి తీసుకుంటున్నా అట్ట ఉత్తరం నుంచి వచ్చే గాలిని. కాశ్యాపృచ్ఛేదనామయం, ఓ వాయువా కాశీ బాగా ఉన్నదా చక్కగా ఉందా అంటుంటాడు. గోపాముద్రతో ఇలా వెళుతూ ఉన్నాడు. వారణస్య ప్రతిష్ఠేత తత్కర్త నయతో విధి. గోపాముద్ర ఏమి రచన పాఠం అండి ఆ కాశీ యొక్క రచన పాఠం ఇప్పుడున్నట్లుగా లేదు. ఒక ఇదివరకు అసలు బంగారపు విధులు రత్నాల విధులు ఉన్నాయి కొన్ని కల్పాలలో. అందువల్లనే ఈ రచన యొక్క విధానం ఎంత గొప్పగా ఉంది. ఇలాంటి రచనా విధానం ఉన్నదే ఈ తీర్పు ఇంకెక్కడ కూడా లేదు. అవును ఇది బ్రహ్మ యొక్క సృష్టి కాదు కదా అంటున్నాడు. ఈ రకంగా కాశీ వియోగాన్ని గురించి చెబుతూ కాసేపు ఆమెతో మాట్లాడుతున్నాడు. కాసేపు నిలుస్తున్నాడు, కాసేపు పరిగెత్తుతూ ఉన్నాడు, కాసేపు కింద పడుతూ ఉన్నాడు, కాసేపు కూర్చుంటూ ఉన్నాడు, కాసేపు విడిదిరుగుతున్నాడు, కాసేపు అడుదిరుగుతున్నాడు, అడుదిరుగుతున్నాడు, మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు. ఈ రకంగా కాశీని విడిచిపెట్టి ఆయన వెళుతూ ఉన్నాడండి. తర్వాతనే ఆయన అదృష్టం పండిందండి. ఇట్లా తిరుగుతూ 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 ఉంటేనండి శరత్కాలపు చంద్రుని కాంతితోలాగా ప్రకాశిస్తూ ఉన్నది మహాలక్ష్మి. కొల్హాపూరి మహాలక్ష్మి దర్శనమిచ్చింది మహారాష్ట్ర. అక్కడికి వచ్చేసాడండి మహానుభావుడు. విజిత్య భానువును అక్కడి నుంచి వచ్చి ఆమె ఎలా ఉందిటంటే తన కిరణాలతో చిన్నగా ఆయన యొక్క కాశీ విరహతాపం తొలగిపోయి మహాలక్ష్మిని ఆయన చూచాడు. మహాలక్ష్మిటండి రాత్రి కమలంలో ఉండాలి. రాత్రిపూట కమలం పద్మం కాస్త ముడుచుకోబోతుంది కాబట్టి కమలంలో ఉండటం మానేసేసిందిట. పోనీ చంద్రుల్లో ఉండాలంటే అమావాస్య నాడు చంద్రుడు ఉండడమే ఆస్థానాన్ని వదిలేసిందిట. క్షీరసముద్రంలో ఉండొచ్చు కదా అంటే మందర పర్వతాన్ని చిలుకుతూ ఉంటే తనకేమైనా బాధ కలుగుతుందేమోనని చెప్పి క్షీరసముద్రాన్ని వదిలేసి వచ్చిందిట. క్షీరసాగరంలో ఉంటుంది కదా, వదిలేసి వచ్చి ఇప్పుడు ఎక్కడ ఉన్నదయ్యా అంటే కొల్హాపురంలో వచ్చి ఉన్నది అని చెప్పి వర్ణిస్తున్నారు ఇక్కడ. ఆ రకంగా ఇంకో కారణం చెబుతున్నారు కొల్హాపురంలో రావడానికి. వరాహావతారంలో భూమిని ఉద్ధరించాడు కదా, అప్పుడు భూమి ఆయనకు భార్య అయింది ఉద్ధరించడం వల్ల. అందువల్ల ఆ సవతి మాత్సర్యం ఎందుకు లేనిట ఆ విష్ణుమూర్తిని విడిచిపెట్టి కొల్హాపురంలో ఉన్నదా అన్నట్టుగా ఇక్కడ నివసిస్తూ ఉందిట. ఒక రాక్షసుడు ఉన్నాడట కోలాసురుడని ఒక రాక్షసుడు. ఒక త్రైలోక్యం కోలరూపేణ త్రాసయంతం మహాసురం భయపెడుతూ ఉన్నట్ట. కోలరూపంలో ముల్లోకములను భయపెడుతూ ఉన్నట్ట. వాడిని చంపి అక్కడ ఉన్నదిట కోలాపురంలో ఉన్నదిట. అందువల్ల ఆమెకి ఆ పట్టణానికి కొల్హాపూర్ అని వచ్చింది ఆ రాక్షసుడు అక్కడ ఉండడం చేతను. సంప్రాప్త్యథ మహాలక్ష్మి మునివర్య ప్రణమ్యచ ఆ మహాలక్ష్మికి నమస్కరించాడు. చక్కగా స్తోత్రం చేశాడు. ఇది అందరికీ దాదాపుగా చాలామంది చదువుతూ ఉండే స్తోత్రమే అగస్త్యకృత లక్ష్మీ స్తోత్రం. సామాన్యంగా రెండు స్తోత్రాలు ప్రసిద్ధంగా దేవేంద్రుడిది ఒకటి లక్ష్మీ స్తోత్రం, అగస్త్యుడు చేసింది ఒకటి. మాతర్నమామి కమలే కమలాయతక్షి శ్రీ విష్ణు హృత్ కమలవాసిని విశ్వమాత క్షీరోదయే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. అమ్మా తల్లి విశాలమైన కన్నులు గలదానా, విష్ణువు యొక్క వక్షస్థలంలో ఉండేదానా, జగత్కు జగన్మాత క్షీరసముద్రంలో పుట్టినదానా, పద్మముల వలె కోమలమైన అలా గౌరవ కమల కోమల గర్భగౌరీ ఓ లక్ష్మీ నన్ను ధన్యుణ్ణి చేయి, నీకు నమస్కారము అన్నాడు. నువ్వు ఉపేంద్రుని యొక్క ఇంట్లో లక్ష్మివి, తర్వాత మన్మథుని యొక్క తల్లివి, నువ్వే చంద్రుల్లో ఉన్నటువంటి వెన్నెలవి, నువ్వే చంద్రుని వలె మనోహరమైన ముఖం కలిగినటువంటి దానివి, సూర్యునిలో ఉండే ప్రభువు నువ్వే, మూడు లోకములలో ఉండే ప్రభువు నువ్వే, కాబట్టి ఓ తల్లి లక్ష్మీ నీకు నమస్కారం అమ్మా అన్నాడు. నువ్వు అగ్నిలో ఉండేటువంటి దహనాత్మక శక్తి నువ్వే, వేదాస్త్వయా జగదిదం వివిధం విదధ్యాత్ విశ్వంభరోపి. నీ యొక్క శక్తి వల్లనే బ్రహ్మ సృష్టి చేస్తూ ఉన్నాడు, అలాగే విష్ణుమూర్తి కూడా పాలన చేస్తూ ఉన్నాడు. ఓ లక్ష్మీ అనుగ్రహించు అన్నాడు. ప్రత్యక్త నువ్వు గనక లేకపోతే, లక్ష్మి ఏది లేకపోతే అది అశుచండి, ఎక్కడ లక్ష్యం ఉంటే అది శుచి అవుతుంది అని చెప్పి చెబుతున్నాడు. నువ్వు సృష్టి స్థితి లయములన్నీ కూడా నువ్వే చేస్తూ ఉంటావు అన్నాడు. నీతో కూడా నీ శక్తితో కూడా ఈ శక్తులతో కూడా వాళ్ళు ఆ ముగ్గురు ఆ పనులు చేస్తూ ఉన్నారు అన్నారు. ఈ విష్ణుమూర్తిని ఎందుకు అందరూ కొనియాడుతున్నారంటే నువ్వు ఉండటం వల్ల ఆయన్ని అందరూ స్తోత్రం చేస్తూ ఉన్నారు అన్నారు. ఎవడు లక్ష్మీవంతుడో వాడు సూర్యుడు, వాడే గుణవంతుడు, వాడే పండితుడు, వాడే ధన్యుడు, వాడే మాన్యుడు. డబ్బు గలవాడిని అందరు గౌరవిస్తూనే ఉన్నారు కదండి. వాడే కులం గలవాడు, వాడే శీలవంతుడు, వాడే సకల కళా విజ్ఞుడు. ఏకస్తుచి సహిపుమాన్ సకలే బిలోకే, నువ్వు ఎక్కడ ఉంటే అదంతా శుచి, నీ దయ ఎవరి మీద పడితే అదంతా శుచి. ఎస్మిన్ వసే క్షణమహో పురుషే, నువ్వు పురుషుడి ఎందు ఉండు, ఏనుగు ఎందు ఉండు, గుర్రమునందు కానీ, స్త్రీ ఎందు కానీ, గడ్డి ఎందు కానీ, సరస్సు నందు కానీ, దేవకులంలో కానీ, ఇంట్లో కానీ, రత్నంలో కానీ, పక్షి ఎందు కానీ, పశువునందు కానీ, శయనమునందు కానీ, భూమి ఎందు కానీ నువ్వు ఎక్కడ ఉంటే అది శ్రీమయంగా శ్రీ శోభతో ప్రకాశిస్తుంది. నువ్వు ఎక్కడ లేకపోతే అక్కడ శోభ ఉండదు. నీవు తాకింది ఉన్నదే స్పృష్టమేవ సకలం సుచితం లభే, త్యక్తమేవ సకలం తు అశుచీహ లక్ష్మి. నువ్వు కనుక నీ తాకుతే అది శుచి అవుతుంది, నువ్వు తాకపోతే అదంతా కూడా అశుచి అవుతుంది. నీ నామం చెప్పటమే చాలు, అంతా సుమంగళం అవుతుంది. ఓ విష్ణుపత్ని, ఓ కమలాలయ, నీకు నమస్కారం. నిన్నే ఓ లక్ష్మీ, ఓ శ్రీ, ఓ కమల, ఓ కమలాలయ, ఓ పద్మ, ఓ రమ, ఓ నలిన యుగ్మ కర, ఓ మా క్షీరోదజ అమృత కుంభకర, ఈ రకంగా విష్ణుప్రియ అని ఎవరైతే నిన్ను జపిస్తూ ఉంటారో వాళ్లకు దుఃఖాలు ఉండవు అని ఈ రకంగా మహాలక్ష్మిని, విష్ణుప్రియురాలైనటువంటి మహాలక్ష్మిని స్తోత్రం చేసి లోపాముద్రతో కూడి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆమె అంటుందండి, ఉత్తిష్టోత్తిష్ట భద్రంతే మిత్రావరుణ సం, ఓ అగస్త్య మహర్షి నువ్వు లే, ఓ పతివ్రత శిరోమణి లోపాముద్ర, ఓ శుభవ్రత చిన్నగా నువ్వు లేచి నిలబడవని చెప్పి వాళ్ళని పైకి లేవదీసింది. మీ స్తోత్రం వల్ల నేను సంతోషించాను, మీకు వరం ఇస్తున్నాను కోరుకోవంది. ఆమె రాజకుమారి అండి, ఎవరు లోపాముద్ర, రాజకుమారి కావాలని వెళ్ళి అడిగి ఆమెను వివాహం చేసుకున్నాడు అగస్త్యుడు. ఆమె ఇవ్వకపోతే మరి భయం కదా ఇచ్చాడు. ఆమె కూడా అమ్మాయిని అడిగి చెబుతానాడు, ఆమె చేసుకుంటానండి ఆయన్ని. ఓ రాజపుత్రి తమిహ ఉపవిశ మహాభాగే, తమిహ ఉపవిశ మళ్ళీ అందులో లోపాముద్ర అని అంటున్నది. ఓ మహాభాగా మీరంతా ఇక్కడ కూర్చోండి అన్నది ఆ విశ్వ అగస్త్యుణ్ణి ఆయన్ని. నేను రాక్షసంహారం చేశాను, అప్పుడు వాళ్ళందు నా యందు అనేక బాణములు వేశారు, నా శరీరం అంతా తప్పించింది. నిన్ను స్పృశిస్తే నీ శరీర దివ్యమైన పవిత్రమైనటువంటి నీ శరీర స్పర్శ వల్ల ఆ తాపమంతా తొలగుతుందని లోపాముద్రని దగ్గరికి తీసుకొని లక్ష్మి ఆలింగనం చేసుకుందండి. ఆ లోపాముద్ర పాతివృత్యం ఎంత గొప్పదో మీరు ఆలోచించుకోండి. అందుకని దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసింది మునిపత్నిని. అలంచకార ఈ సౌభాగ్య లక్షణాలు, పసుపులు, కుంకుమలు, చీరలు, ఆభరణాలు అవన్నీ ఇచ్చి చక్కగా స్వయంగా అలంకరించిందిటండి. పునరాహ ముని జానే తవ, మళ్ళీ అంటున్నది ఓ ముని అగస్త్య ముని, నువ్వు ఎందుకు బాధపడుతున్నావో నాకు తెలుసులేవయ్యా. నువ్వేమిటయ్యా, ఏ ప్రాణి అయినా కాశీని విడిచిపెట్టి వెళ్ళాలంటే బాధపడతాడయ్యా అంటున్నది లక్ష్మి. సచేతనం దునుత్యేవ కాశీ విశ్లేషజో అనలహ, కాశీ వియోగ అగ్ని ప్రాణం ఉన్నవాడు ఉంటాడే ప్రాణి, ఎవ్వడికైనా బాధ కలిగిస్తుంది కాశీ విడిచిపెట్టి వెళ్ళ. యదా సదేవో, ఒకప్పుడు విశ్వేశ్వరుడు కూడా మందర పర్వతానికి వెళ్ళాడు, కాశీ వియోగంతో ఆయన నీలాగనే బాధపడ్డాడయ్యా. మళ్ళీ కాశీ పరిస్థితి ఏమిటో తెలుసుకోరమ్మని బ్రహ్మను పంపాడు, తర్వాత తన గణాలను పంపాడు, అందరినీ కూడా అనేక మంది గణాలను పంపాడు, చతుష్షష్ఠి యోగినులను పంపాడు, చివరి గణపతిని పంపాడు, విష్ణు శ్రీ మహావిష్ణువుని పంపాడు. ఆ ఉండలేక పోని వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ ఏమి వెళ్ళిన వాళ్ళు తమ పనిని చేయలేకపోయినారు. మళ్ళీ కాశీకి వెళ్ళిన వాళ్ళు అండి, వాళ్ళు తిరిగి రాలేదు, అక్కడే లింగ ప్రతిష్ఠ చేసుకుని అక్కడ కూర్చున్నారు. అది కాశీ మేము అక్కడ ఏమైందో చూసి వచ్చి నాకు చెప్పండి అయ్యా అంటే, ఈ బ్రహ్మ, ఈ విష్ణువు, ఈ గణపతులు, ఈ మిగిలిన ఈ గణాలు, చతుష్షష్ఠి యోగినులు వీళ్ళంతా వెళ్ళి అక్కడే లింగ ప్రతిష్టలు చేసుకొని తిష్ట వేసుకొని కూర్చున్నారయ్యా, కాశీ మహిమ అలాంటిదని లక్ష్మీదేవి చెబుతున్నదండి. కాశీ మహిమ ఎలాంటిదో చెబుతున్నది. ఎది దేవో వర తేచ కాశీ గుణం సర్వే విచార్య చ వ్రజంతి అద్యాపి నక్వాపి తాదృగస్తి క్వవాపురి. వాళ్ళు ఇప్పటికి కూడా మళ్ళీ తిరిగి రాకుండా అక్కడే ఉండిపోయినారే, అది కాశీపట్నం యొక్క గుణం. అప్పుడు లక్ష్మీదేవితో అంటున్నాడండి, నమస్కారం చేసి ఎంతో భక్తితో, నాకు మీరు వరం ఇవ్వాలి అనుకుంటే, నేను వరం ఇవ్వడానికి యోగ్యుణ్ణే గనక అయినట్లయితే, నాకు మళ్ళీ వారణాసి ప్రాప్తి కలిగేటట్లుగా చేయు తల్లి అన్నాడు. అది వరం ఇవ్వనాడు. ఈ స్తోత్రం ఎవరైతే చదువుతారో అగస్త్యుడు అడుగుతున్నాడు. వాళ్ళందరికీ కూడానే నీ యందు భక్తి కలగాలి నా స్తోత్రం కనుక చదివినట్లయితే. వాళ్ళకి ఇంకెప్పుడు సంతాపములు కలగకూడదు, దరిద్రం ఉండకూడదు, ఇష్టులతో వియోగం ఉండకూడదు, సంపత్తి సంక్షయం కాకూడదు, అన్ని సర్వకార్యముల యందు విజయం కలగాలి, సంతతి విచ్ఛేదం కాకూడదు, సంతానం వంశం వృద్ధి పొందాలి. ఈ స్తోత్రం చదివిన వారికి ఈ స్తోత్రాలన్నీ ఇప్పుడు ఆ కాశీఖండంలో చివర ఉన్నాయండి. ఏవమస్తు మునే సర్వం యత్వయా పరిభాషితం ఏతస్తోత్రస్య పఠనం మమస్య మమ సాన్నిధ్య కారణం. లక్ష్మీదేవి చెబుతున్నది, నువ్వు చెప్పిందంతా యథార్థంగా అవుతుంది. ఈ స్తోత్రం చదివితే నా దగ్గరికి వస్తారు, వాళ్ళ ఇళ్లలో అలక్ష్యం ఉండదు, దరిద్రం ఉండదు, ఏనుగులు గుర్రాలు పశువులు ఇవన్నీ బాగా ఉంటూ ఉంటాయి. ఈ స్తోత్రం కనుక జపించినట్లయితే పిల్లలకి ఏదన్నా గ్రహాలు బాలగ్రహాలు పడితే ఈ స్తోత్రం చదివి ఆ పఠించి ఆ నీళ్లు చల్లితే బాలగ్రహ దోషాలు పోతాయి. లేదా భూర్జపత్రంలో రాసి పిల్లల యొక్క మెళ్ళో కట్టినట్లయితే ఇంక వాళ్ళకి ఏ రోగాలు బాలగ్రహ పీడలేవి కూడా ఉండదు. ఇదం ఇది అంతా కూడా బీజరహస్యం, దీన్ని అందరికీ చెప్పవద్దు. శ్రద్ధావిహీనులకు అసలు ఈ విషయమే చెప్పవద్దు, శుచి అయిన వాళ్ళకే ఇవి చెప్పాలి. మళ్ళీ ఇంకొక విషయం కూడా చెబుతున్నాను వినవయ్యా, నువ్వు అడిగావు కదా మళ్ళీ కాశీ ప్రాప్తిని. ఇప్పుడు 28వ కలియుగం, ఇది అష్టావింశతితమే కలియుగే కదా. దీనికి ముందు ద్వాపరం ఏమవుతుంది? అష్టావింశతితమే ద్వాపరయుగం అవుతుంది. నువ్వు నెక్స్ట్ ద్వాపరయుగంలో, ఇప్పుడు కలియుగం తర్వాత మళ్ళీ కృతయుగం, త్రేతాయుగం, తర్వాత ద్వాపరయుగం వస్తుంది. ఆ ద్వాపరంలో నువ్వు వ్యాసుడు అవుతావయ్యా. మళ్ళీ అప్పుడు వారణాసికి వెళ్తావు నువ్వు, అప్పుడు వ్యాసుడు అవుతాటండి అగస్త్య మహర్షి. వేదములను విభాగం చేస్తావు, పురాణాలు రాస్తావు, ధర్మాలని ఉపదేశిస్తావు. హితంటే నీకు మరొక విషయం నీకు మేలు కోరి చెబుతున్నాను, నేను చెప్పినట్లుగా చెయ్యనది. పశ్య కించిదితో గత్వా స్కందమగ్రే స్థితం. ప్రభు దగ్గరలో వెళ్ళు, కుమారస్వామి స్వామి మల ఉన్నది ఇక్కడ దగ్గరలో, ఆ కుమారస్వామి ఉన్న చోటికి వెళ్ళవయ్యా. వారాణస్య, ఆయన వారాణసి రహస్యమంతా ఆయనకు బాగా తెలుసు. వాళ్ళ నాన్నగారు పరమేశ్వరుడి నుండి విశ్వనాథుడి దగ్గర తెలుసుకున్నాడు, వాళ్ళ అమ్మకు చెబుతూ ఉంటే ఒళ్ళో ఉండి విన్నాడు. అవి విని నువ్వు హాయిగా ఈ దుఃఖాన్ని పోగొట్టుకొని హాయిగా సుఖంగా ఉండవచ్చు, నువ్వు కుమారస్వామి దగ్గరికి వెళ్ళవని చెప్పి చెప్పింది. సరే, ఈ రకంగా ఇది శ్రీ స్కందపురాణే చతుర్థే కాశీఖండే పూర్వార్ధే భాషాటీకాయా అగస్త్య ప్రస్థాన వర్ణనామ పంచమోధ్యాయం. ఇంకా తర్వాతనండి పరాశరుడు చెబుతున్నాడు. తాము లక్ష్మీ సందర్శన ఆనంద అమృత ధార సముద్రంలో చక్కగా తేలిపోయి స్నానం చేసి భార్యతో కూడి ఎంతో సంతోషాన్ని పొందాడు అగస్త్యుడు. పరోపకారాణం యేషాం జగతి హృదయ. ఇక్కడ ఏమని చెబుతున్నాడంటే పరోపకారం చాలా మంచిదని చెబుతున్నారండి. అది ఇక్కడ ఒక 10-15 శ్లోకాల్లో చెప్పేది ఏంటంటే పరోపకారం. పరోపకారం ఎవరైతే చేస్తారో వాళ్ళకు అన్ని ఆపదలు పోతాయి, సంపదలు బాగా కలుగుతాయి. తీర్థస్నానం వల్ల కూడా, పరోపకారం వల్ల వచ్చే పుణ్యము తీర్థస్నానాల వల్ల ఆ శుద్ధి రాదుట, దానముల వల్ల ఆ ఫలం రాదుట, తపస్సుల వల్ల రాదు. పరోపకారం వల్ల వచ్చే పుణ్యము అంత గొప్పది అని చెప్పి చెబుతున్నాడండి. పరోపకారం వల్ల వచ్చే ధర్మము దానాదుల వల్ల సంభం కాదన్నాడు. ఒకసారిటండి పరోపకార ధర్మాన్ని మిగిలిన దానాదుల ధర్మాన్ని తూచారట. పరోపకార ధర్మమే బరువుగా తూచిందిట. అన్ని దానముల కంటే ఇతరమైన వాటికంటే పరోపకారం అంత గొప్పదిటండి. అన్ని సాహిత్యం అంతా మధించి మధించి నిర్ణయించారండి. ఏమని, నోపకారాత్ పరోధర్మో నాపకారాత్ అఘంపరం. ఉపకారము కంటే పరమధర్మము లేదు, అపకారం కంటే పరమ అధర్మము లేదు, పాపము లేదు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం, అది వేదవ్యాసుడు చెప్పిన మాట భారతంలో. కాబట్టి ఉపకారం చేసిన ఈ అగస్త్యునికి లక్ష్మీ దర్శనం అయింది. ఇది పరోపకారానికి ఇది లక్ష్మీ దర్శనం సామాన్యమండి. సాక్షాత్ లక్ష్మి దర్శించి వాళ్ళని అభినందించి ఆ లోపాముద్రని ఆలింగనం చేసుకొని ఆభరణాలు ఇచ్చి ఈ రకంగా అనుగ్రహించింది, అది ఏమిటి పుణ్యం? ఇవో పరోపకారం కొరకు ఆ వింజపర్వతాన్ని మరి కాశీని విడిచిపెట్టి, తనకు ఇష్టమైన కాశీని విడిచిపెట్టి వింజపర్వత లోకం కొరకు వింజపర్వతం యొక్క గర్వాన్ని అణిచి పరోపకారం చేశాడు. ఆ దానికి నిదర్శనం ఏంటి? పరోపకారం యొక్క నిదర్శనం వెంటనే దానికి చూడండి ఫలం, లక్ష్మీదేవి సాక్షాత్కరించి అనుగ్రహించింది. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? పరోపకారం ఎంత గొప్పదో ఆలోచించుకోండి. కరికర్ణాగ్ర శబలం జీవితం వివిధం వసు తస్మాత్ డబ్బు ఏనుగు చెవి యొక్క చివర భాగం కదులుతూ ఉంటుంది, అంత చపలమైంది ఈ డబ్బు. అందువల్ల ఈ డబ్బు కొరకు పట్టించుకోకుండా పరోపకారం చేయండి అయ్యా, పండితులైన వారు జ్ఞానులైన వారు. ఎలా లక్ష్మీ నామం చెబితేనే చాలయ్యా, వాడు ఎప్పుడు కూడానే పరిమితి లేని ధనం కలిగినటువంటి వాడు అవుతాడు అన్ని విషయాలలో కూడా. సాక్షాత్తు మరి అగస్త్యముని చూచాడు అంటే ఇంకా ఆయన గొప్పతనం ఏం చెప్పాలయ్యా? సోదా దూరాత్ ఇలా చెబుతూ ఉన్నాడు వేదవ్యాసుడు. ఇలా శ్రీశైలం కనిపించిందండి. ఎత్ర సాక్షాత్ నివసతి దేవ శ్రీ త్రిపురాంతక, సాక్షాత్తు త్రిపురేశ్వరుడు అక్కడ నివసించేటువంటి చోటు అన్నమాట. భార్యతో అంటున్నాడు, సంతోషంతో అంటున్నాడు, లక్ష్మీ సందర్శన సంతోషంతో ఉన్నాడుగా. శ్రీశైల చూడు చూడు ఎంత మనోహరంగా ఉందో చూడు, అదిగో శ్రీశైలం. శ్రీశైల శిఖరం శ్రీమదిదం తద్యద్ విలోకనాత్ పునర్భవో మనుష్యాణం భవేత్ర నభవేత్ క్వచితు. ఆ శ్రీశైల శిఖరం చూడు, దాన్ని చూస్తే మళ్ళీ జన్మ ఉండదు ప్రాణులకు. శ్రీశైల శిఖరం చూడు అన్నాడు. ఈ పర్వతం అండి 84,000 యోజనాల విస్తృతంగా ఉంటుంది అండి, చాలా విశాలమైన పర్వతం. సర్వలింగమయీయస్మాత్ అతకుర్యాత్ ప్రదక్షిణ, శ్రీశైలం అంతా లింగమయంట, అందువల్ల శ్రీశైలానికి ప్రదక్షిణం చేద్దామన్నాడు. లోపాముద్ర అంటున్నది, స్వామి నాకు చిన్న సందేహం వచ్చింది, మీరు ఆజ్ఞ ఇస్తే నేను అడుగుతాను. ఎందువల్లంటే మీ అనుజ్ఞ లేకుండా మిమ్మల్ని అడగటం అనేది, అడిగినట్లయితే ఆ భార్య పతితురాలవుతుంది, అందువల్ల మిమ్మల్ని అడిగి మీరు అడగవంటే నాకు ఇచ్చిన సందేహాన్ని అడుగుతాను స్వామి అని. నీవు ఏం చెప్పాలి నేను ఇప్పుడు నీకేమీ, నువ్వు శంకించవలసిన పనులా? నీలాంటి వాళ్లకు చెప్పరాంది ఏముంటూ ఉంటుంది? నువ్వు అడిగేదే భర్తకు దుఃఖం కలిగించేది ఏది అడగవు, కష్టం కలిగించేది సుఖం కలిగించేది అడుగుతావు, లోకహితం కోరేది అడుగుతావు, ఏం కావాలో అడుగు అన్నాడు. అప్పుడు అడుగుతున్నదండి ఆమె నమస్కారం చేసి, అందరి లోకహితం కొరకుటండి, తన సందేహం పోగొట్టుకోవడానికి లోకహితం కొరకు అడుగుతున్నది. ఏమండి, శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవీజ్యతే ఇదమేవ హి సత్యం చేత్ కిమర్థం కాశిరిష్యతే. శ్రీశైల శిఖరం చూస్తేనే పునర్జన్మ లేదంటూ ఉంటే ఎందుకండి చచ్చిందాక ఉండాలి? చచ్చినప్పుడు కానీ చివరికి మోక్షం రాదు, అలాంటి కాశీకి ఎందుకండి అని అడిగి, ఆమెకు తెలీదు మనందరి కొరకు. ఆకర్ణయ వరారోహే సత్యం భృష్టంతయామలే, ఈయన దుఃఖపడుతున్నాడు కదా కాశీని విడిచిపెట్టి, ఎందుకు ఇక్కడికి వచ్చి? శ్రీశైలం వచ్చాక ఇక్కడ ఉండొచ్చుగా, ఇంకా కాశీ దుఃఖం ఎందుకండి ఇక్కడికి వచ్చి? ఇదమే నిర్ణీతమసగురుచైతత్ మునిభిస్త, మునులందరూ కూడా బాగా విచారించి చెప్పినటువంటి మాట ఉన్నది, అది నీకు చెబుతాను వినవన్నాడు. ముక్తిస్థానములు చాలా ఉన్నాయి, ఆ విషయంలో కూడా నిర్ణయం చేశారు. నేను అవన్నీ చెబుతున్నాను, కాస్త మనస్సు ఇటు ఉంచి మీరంతా శ్రద్ధగా వినండి. మీరు మొట్టమొదట అన్నిటికంటే గొప్పది ఏమిటయా అంటే, ప్రథమం తీర్థరాజంతు ప్రయాగాఖ్యం, ప్రయాగ త్రివేణి సంఘం అన్నిటికంటే ప్రసిద్ధమైంది సుప్రఖ్యాతమైంది, సర్వతీర్థములకు అన్ని తీర్థములలో కోరికలు తీర్చేది, ధర్మ అర్థ కామ మోక్షములు ఇచ్చేది, అలాగే నైమిషారణ్యం, అలాగే కురుక్షేత్రం, అలాగే గంగాద్వారం అంటే హరిద్వారం, అయోధ్య, మధుర, ద్వారక, అమరావతి అన్నాడు. అమరావతి అంటే గంగ కావచ్చు, లేదా ఒక పట్టణం కావచ్చు అని వ్యాఖ్యానంలో రాశారు. సరస్వతి నది, సింధు సాగర సంగమం, గంగాసాగర సంగమం, కాంచీపురము, త్ర్యంబకేశ్వరుడు, సప్తగోదావరి తటం మన ఆంధ్రప్రదేశ్లో ఉంది, కాలంజరం, ప్రభాస తీర్థం, బదరికాశ్రమం, మహాలయం, అలాగే ఓంకారం, ఓంకారేశ్వరుడు, అలాగే పూరి జగన్నాథుడు, గోకర్ణము, భృగుకుచ్చము, భృగుతుంగము, పుష్కర తీర్థము, శ్రీశైలము, ఆది తీర్థాన్ని, ధారా తీర్థము, ధారా అనే ఒక నది ఉండవచ్చు లేదా యుద్ధం కావచ్చు, ధారా తీర్థం అంటే రాశారు. మానస ఇవన్నీ తీర్థాలు గొప్పవే, ఇంతే కాదండి ఇంకా కేవలం ఈ తీర్థముల వల్ల ప్రయోజనం ఇవి కాక మానస తీర్థాలు, ఇవన్నీ బాహ్య తీర్థాలు. ఈ బాహ్య తీర్థాలలో స్నానం చేస్తే పాపం పోవచ్చు, శరీరమునకు సంబంధించినటువంటి ముఖ్యంగా మలం పోతుంది. మానస తీర్థాలలో కూడా స్నానం చేయాలి. ఈ మానస తీర్థాలలో స్నానం చేసి అంటే మానస తీర్థాలంటే చెప్పబోతున్నాడు, బాహ్య తీర్థాలలో స్నానం చేస్తే తీర్థయాత్ర ఫలం సంపూర్ణంగా లభిస్తుందండి. అది ఈ అధ్యాయంలో చెప్పేది, తీర్థయాత్రలు చేసేవాళ్ళు ఎలా ఉండాలి సంపూర్ణ ఫలం రావాలంటే, ఎట్లా ఉంటే సంపూర్ణ ఫలం రాదు అనే విషయాన్ని ఈ అధ్యాయంలో చెబుతూ ఉన్నారు. శ్రీపర్వత మానసాన్యపి తీర్థాన్ని, అవేమిటంటే సత్యము మొదలైనటువంటివి అన్నారు. సత్యము దమము ఇవన్నీ ఏతాని ముక్తిదాన్యే వనాత్రకార్య విచారణ. ఇప్పుడు నేను చెప్పిన తీర్థాలన్నీ ముక్తిప్రదములే, ఇందులో ఏమాత్రం విచారించవలసిన పని రెండవ మాట ఇంకేమీ లేదు. గయా తీర్థం చ యత్రోక్తం తత్ పితృణామ్యం. గయా తీర్థము పితృదేవతలకు ముక్తిప్రదమైంది, పితామహాదులందరూ ఋణ విముక్తులవుతారు, వాళ్ళ కుమారులు అవుతూ ఉంటారు. మానసాన్యపి తీర్థాన్ని యాన్యుక్తాని మహామతే, మానస తీర్థాలు కూడా ఉన్నాయి. అప్పుడు లోపాముద్ర అడుగుతున్నది, ఓ మానస తీర్థాలు అన్నారు సత్యము మొదలైనవి చెప్పలేదు కదా, అది ఒకసారి చెప్పండి అన్నది. చెబుతున్నాను విను లోపాముద్ర, ఈ మానస తీర్థాలలో స్నానం కనుక చేస్తే పరమగతిని పొందుతాడు. సత్యం ఒకతే, సత్యం క్షమ అంటే ఓర్పు, తర్వాతనే ఇంద్రియ నిగ్రహం, ఇవన్నీ మీకు అర్థమయ్యే మాటలే. సర్వభూత దయ, అలాగే ఆర్జ్యం అంటే వక్రత్వం లేకుండా ఉండటం, దానము, బాహ్యేంద్రియ నిగ్రహం, దమము, అలాగేనే సంతోషం అంటే ఎదురిచ్ఛాలాభం మనకు లభించిన దాంతో తృప్తి పడడాన్ని సంతోషం అంటారు. తర్వాత బ్రహ్మచర్యం, ప్రియంగా మధురంగా మాట్లాడటం, జ్ఞానం కలిగి ఉండటం, ఇది ఆత్మానాత్మ వివేకం అన్నమాట. ధైర్యంతో ఉండటం, కష్టాలు వచ్చినా మరణం సమీపించినప్పటికీ తపస్సు, అలాగే తీర్థానామపి తత్తీర్థం, ఇవన్నీ తీర్థాలు. మానస తీర్థాలు అంటే ఇవండి, అర్థమైన సత్యము, క్షమ, ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయ, రుజుత్వం, దానము, దమము, యథా ప్రాప్తంతో సంతోషించడం, బ్రహ్మచర్యము, ప్రియవాదత్వము, జ్ఞానము, ధైర్యము, తపస్సు, ఇవన్నీ తీర్థములు. ఈ తీర్థములన్నిటికీ ఒక తీర్థం ఉందా, అది ఆ తీర్థం లేకపోతే ఇవన్నీ మళ్ళీ పనిచేయవు. మనస్సు శుద్ధి ఉండాలి, నిర్మలమైన అంతఃకరణ శుద్ధి లేకపోతే ఇవేవి మళ్ళీ పనికిరావండి. విశుద్ధి మనసఃపరాది, నిర్మలమైన మనస్సు ఉండాలండి, అన్నిటికంటే గొప్పది అది. ఈ తీర్థముల మానస తీర్థంలోకి అన్నిటికీ గొప్పది ఏది అంటే నిర్మలమైన మనస్సు ఉండాలి. నజలాప్లుత దేహస్థం స్నానమి, ఏదో నీళ్ళల్లో మునిగితే స్నానం అనిపించుకోదు. ఇంద్రియ నిగ్రహం అనేటువంటి దానిలో మునిగినట్లయితే ఎట్లా, శుద్ధమైన మనస్సుతో ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటే అది స్నాతం అని చెప్పి స్నానం అనిపించుకుంటుంది. ఒకవేళనే ఊరికే పిసిని కొట్టివాడు, పరాపవాదములు ఇతరులను నిందించేవాడు, క్రూరుడు, దాంభికుడు, విషయ సుఖాలలో మునిగి తేలుతూ ఉండేవాడు, సర్వతీర్థేష్వపి స్నాత పాపో మలినయేవచ, అలాంటి వాడు ఎన్ని తీర్థాలలో మునిగినా పాపియే, మలినుడే అవుతాడు. తర్వాత నా శరీర మలత్యాగాతు నరో భవతి నిర్మల, శరీరం యొక్క మలం పోయినంత మాత్రం చేతవాడు నిర్మలుడు కాదు. మానసేతు మలే త్యక్తే భవత్యంత సునిర్మల, మనస్సులో ఉన్న మలం పోవాలి, అప్పుడు మనస్సు నిర్మలం అవుతుంది, దేహమలం పోవటం కాదు. జాయంతే చ మ్రియంతే చ జలేష్వే, జలచరాలు ఎన్ని లేవు, చేపలు మొదలైనవి ఆ నీళ్ళలోనే పుడుతున్నాయి, ఆ నదుల్లో పుణ్యనదుల్లో అక్కడే చచ్చిపోతున్నాయి. నచై గచ్చంతితే స్వర్గం అవిశుద్ధ మనోమలాహ, అవి వెళుతున్నాయి ఆ స్వర్గానికి. నిర్మలమైన మనస్సు లేని వాళ్ళు కూడా ఎన్ని గంగానదుల్లో ఎన్ని నదుల్లో స్నానం చేసినా వెళ్ళరయ్యా, మనస్సు నిర్మలంగా ఉండాలి. విషయేషు అతి సంరాగో, ఏ మనకే ఇంద్రియ సుఖాలు విషయములు ఉన్నాయే వాటికి ఉండవచ్చు, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఇంద్రియాల పనులు అవి చేస్తూ ఉంటాయని ఉపేక్షాభావంతో ఉండాలి తప్ప వాటి మీదనే అత్యంత సంగం పనికిరాదు. తామరాగు మీద నీటి ఒట్టు వలె విషయ సుఖాలు అనుభవించాలి. అలా ఎవడైతే ఉంటాడో విషయములయందు అత్యంత రాగము లేకుండా ఎవడుంటాడో వాడు అది నిర్మలమైన మనసు. ఎక్కువ రాగం ఉన్నట్లయితే అదే మనస్సుకు సంబంధించిన మలం అనిపించుకుంటుంది. ఈ విషయ సుఖములయందు వైరాగ్యం ఎవరికైతే ఉంటుందో అది నైర్మల్యం, నిర్మల మనస్సు అంటే అది. మనం మనస్సు చిత్తము లోపల మాత్రం దుష్టం, దుర్మార్గపు ఆలోచనలు ఉంటాయి. తీర్థస్నానాత్తు నశుద్ధ్యతి, మనస్సు నిర్మలంగా లేనప్పుడు, చిత్తం సరిగా లేనప్పుడు తీర్థస్నానం చేసినా శుద్ధి పొందడు. శతశోభ జలయుద్ధౌతం, కళ్ళు కుండ ఉన్నది 1000 కుండల నీళ్లతో కడగండి, అది ఏమన్నా శుద్ధి అవుతుందే? మనస్సు నిర్మలం కాకపోతే లాభం లేదు. దాన విద్యా తపస్సేవజన్ తీర్థసేవా స్వతంత్ర సర్వాణ్యేతాన్ని తీర్థాన్ని ఎది భావో నిర్మల. దానం కానివ్వండి, పూజలు కానివ్వండి, తపస్సు కానీ, శౌచం కానీ, తీర్థసేవ కానీ, పాండిత్యం కానీ, అన్నీ కూడా మనస్సు నిర్మలంగా ఉంటేనే నిర్మలమవుతాయి. ఇవేవి చేసినా మనస్సు సరిగా లేకపోతే, నిర్మలంగా లేకపోతే ఇవి ఇవి పాప సరి అయినటువంటి సిద్ధినివ్వవు. ఎవడైతే ఇంద్రియములను జయించి నిగ్రహించుకొని ఉంటాడో వాడు ఎక్కడున్నా సరే వాడు ఉన్నదే కురుక్షేత్రం, అదే నైమిషారణ్యం, అదే పుష్కర క్షేత్రం. వాడు ఉన్న చోటనే ఈ జ్ఞానము చేత, ధ్యానము చేత పవిత్రమైన జ్ఞాన జలంలో ఈ రాగద్వేష మల స్నానం చేసి రాగద్వేషములనే మలాన్ని పోగొట్టుకుంటూ ఉంటాడు. వాడు ఉన్నదే కురుక్షేత్రం అవుతూ ఉంది. ఈ రాగద్వేషాలు వదిలిపెట్టి నిర్మలమైన మనస్సులో ఉంటే యస్నాది మానసే తీర్థే సయ, ఈ మానస తీర్థాల్లో స్నానం చేసిన వాడు హాయిగా పరమగతికి వెళ్తాడు. అయితే భూమి యందు కూడా చాలా తీర్థాలు ఉన్నాయి. పుణ్యానికి ఎందువల్ల ఈ పుణ్యం వస్తున్నాయి, దీనికి ఒక కారణం ఉందండి. మన శరీరంలో ఉన్న భాగాలు కొన్నేమో ఉత్తమమైన ఉంటున్నాం, కొన్నేమో కాస్త అల్పమైనటువంటివి తక్కువగా మనం భావన చేస్తూ ఉన్నాం. అలాగే భూమి యందు ఉండి కూడా కొన్ని పుణ్యమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి, కొన్ని పుణ్యం కాని ప్రదేశాలు ఉంటాయి. ఎలా వస్తుంది దాని యొక్క ప్రభావం ఎలా అంటే భూమి యొక్క ప్రాముఖ్యాన్ని బట్టి ఉంటుంది, అక్కడ ఉండేటువంటి తీర్థముల యొక్క పుణ్యాన్ని బట్టి ఉంటుంది, లేదా అక్కడ ఉండేటువంటి మునులు అక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు కనుక ఉంటే దాన్ని బట్టి పుణ్యత్వం వస్తుంది. అక్కడ ఉండే సరస్సులు నదులను బట్టి, మునులు ఉండటాన్ని బట్టి, తర్వాత ఆ భూమి యొక్క విశిష్టతను బట్టి, ఈ మూడు కారణాలుగా జలము యొక్క తేజస్సు వల్ల, వీటి వల్ల ఆ భూమికి పవిత్రత అనేటువంటిది వస్తూ ఉంటుంది. తస్మాత్ భౌమేషు తీర్థేషు, కాబట్టి అంటే భూమి ఎందున్న తీర్థములు కూడా, ఇప్పుడు కాశీ ఉంది, అక్కడ విశ్వనాథుడు ఉన్నాడు, గంగ ఉన్నది, కాశీ అనే పట్టణమే లింగం, అక్కడే పూరి జగన్నాథుడు ఉన్నాడు, అక్కడ పూరి ఉన్న జగన్నాథుడు ఉన్నాడు, ఉండటం చేత అది క్షేత్రం. అలాగే వెంకటేశ్వరుడు ఉన్నాడు, ఆ కొండ ఎందువల్ల వెంకటేశ్వర స్వామి ఉండటం చేత అది క్షేత్రమైంది. దాని అన్నీ లింగమయం కాబట్టి ఆ ప్రదేశం అంతటికీ అంత గొప్పతనం వచ్చింది. కాబట్టి భూమి సంబంధించిన తీర్థాలలోనూ మనం స్నానం చేయాలి, మానసిక తీర్థాలలోనూ స్నానం చేయాలి అని చెప్పి ఈ రకంగా చెప్పారు. ఉభయేష్వపి స్నాతి సయాతి పరమాంగత్యం, ఈ మనస్సు శుద్ధంగా ఉండి ఈ సత్యతమాది గుణములను అలవరుచుకున్నవాడై, విషయ నిగ్రహం కలిగినటువంటి వాడై, ఈ భూమి ఎందున్నటువంటి పుణ్యతీర్థములు ఎవడైతే సేవిస్తాడో తీర్థఫలాన్ని వాడు సంపూర్ణంగా పొందుతూ ఉంటాడు. ఇంకా కొన్ని విషయాలునే రేపు చెప్పుకుందాం. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగస్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీశివాయ నమః. మంగళం శ్రీమహేశాయ సర్వభూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ సాంబదేవాయ మంగళం. కాశీపురనివాసాయ కమితార్థప్రదాయనే అన్నపూర్ణాసమేతాయ విశ్వనాథాయ మంగళం. హర హర మహాదేవ శంభో, కాశీ విశ్వనాథ గంగే, మాతా పార్వతీకి సంగే. హర హర మహాదేవ శంభో, కాశీ విశ్వనాథ గంగే, మాతా పార్వతీకి సంగే. హర హర మహాదేవ శంభో, కాశీ విశ్వనాథ గంగే, మాతా పార్వతీకి సంగే. ఓనః పార్వతీపతయే హర హర మహాదేవ. విశ్వస్య కళ్యాణమస్తు, ధర్మస్య జయోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, గోవధస్య నిషేధోస్తు, లోకస్య కళ్యాణమస్తు. స్వస్తి.